ఇంజన్ ఆపి వందలారు. బాబా జన్మదినోత్సవం సెప్టెంబర్ నెల 27వ తేదీ మధ్యాహ్నం 1:00 మధ్యలో పుట్టారు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఎక్కువ కాలం భూమి మీద ఉన్నవాళ్ళు ఇద్దరు, ఒకటి గౌతమ బుద్ధుడు, శిరిడి సాయిబాబా. గౌతమ బుద్ధుడు కూడా 80 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు, శిరిడి సాయిబాబా కూడా 80 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. రమణ మహర్షి గారు 75 సంవత్సరములే, రామకృష్ణ పరమహంస 54 సంవత్సరాలే, ఇంకా మన శంకరాచార్య వారి దగ్గరికి వెళ్తే 30 సంవత్సరాలే, రామచరిత్ర కూడా 32 సంవత్సరాలే, వివేకానంద 39 సంవత్సరాలే. కానీ ఆత్మానుభవం కలిగిన తర్వాత ఎక్కువ కాలం బాడీ చోట ఉంది గౌతమ బుద్ధుడు ఒకడు, శిరిడి సాయిబాబా కూడా 80 సంవత్సరాలు జీవించారు బాబా దేహంతో ఉన్నది. కాంప్లికేషన్ ఏంటంటే ఆయన హిందువా ముస్లిం అని, ముస్లింలందరూ మావాడే బాబా మావాడే అనేవారు, హిందువులందరూ కూడా మావాడే బాబా అనేవారు. కానీ ఏమంటే మీ అమ్మగారి పేరేం పేరే, మీ నాన్నగారి పేరేం పేరని ఎవరైనా బాబా అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, మా నాన్నగారి పేరేమో భగవంతుడు, మా అమ్మ పేరు మాయ. అంతేకాని ఎప్పుడు ఆయన తల్లిదండ్రుల పేరేం చెప్పలేదు. మాయేమో నా తల్లి, దేవుడు నా తండ్రి. ఆ మాయ వల్ల, దేవుడి వల్ల నాకు ఈ శరీరం వచ్చింది అని బాబా చెప్పేవారు. కానీ ఈ మధ్య బాబా జీవిత చరిత్రమే ఎక్కువ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బాబా మొత్తం 5 రణదమ్ములు అని వాళ్ళు, 5 రణదమ్ముల్లో బాబా 3వాడు అని చెప్తారు. బాబా హిందువే, ముస్లిం కాదు. హిందూ తల్లిదండ్రులు హిందూసే, కానీ ఎక్కువ కాలం చాలా కాలం ముస్లిం శైలి పెంచారు. కానీ మత సమైక్యత ఆయనలో ఉంది. ఈ రాజకీయ నాయకులు ఎవరూ చేయలేని పని, ఒక మంచి పని చేసేవారు ఆయన. హిందూ ముస్లింలకి సమైక్యత, మన హిందూ ముస్లింల సమైక్యత కోసం ఎక్కువ కృషి చేసిన మన భారతదేశంలో పుట్టిన సెవెన్స్లో హిందూ ముస్లింల సమైక్యత కోసం కృషి చేసిన వాడు బాబా. ఆయన ఏదైనా ఒక పని అది అలా అనుగ్రహం ఉంటే జరుగుతున్నాను వారు. అలాంటి ఎవడు వాళ్ళ దేవుడు, ముస్లింస్ దేవుడు. ఒకసారి రాముడు అనుగ్రహం ఉంటే జరుగుతున్నాను వారు. అలాగే రాముడికి ఆయన ఎప్పుడు భేదం చూడలేదు, అది ఆశ్చర్యం. అలాగే రాముడికి ఆయన భేదం చూడలేదు. రాముడిని ఎంత గౌరవించాడో అలానే అంతే గౌరవించాడు. అంటే ఎవరైనా ఈ మతభేదాలు తీసుకొస్తే ఆయన సహించేవారు, ఖండించేవారు. ఒక ముస్లిం వచ్చాడు బాబా దగ్గరికి. వచ్చి ఏమన్నాడంటే, బాబా బాబా వీళ్ళు హిందువు, ఇతను హిందువు, ఇతను నేను ఒక నెలలు ప్రయత్నం చేసి మన మతం గురించి చెప్పి, మన ముస్లిం మతం గురించి చెప్పి, మన అల్లా గురించి చెప్పి, వాళ్ళ మతం మంచిది కాదు మన మతమే మంచిదని మన మతంలో లాగేశానని చెప్పాను. అంటే బాబా సంతోషిస్తాడని ఆయన ఉద్దేశం. బాబా ఇలా కూర్చున్నాడు, ఆ చెప్పాడు ఇప్పుడు ఒక్కసారి పైకి లెగిశాడు, చాచుడు కొట్టు వాళ్ళు ఎంపగా కొట్టాడు చెప్పాడు. ఆ ముస్లింని లెగిసి అటువంటి పనులు నీకు రమణ మహర్షి గారిలోనే బుద్ధుల్లోనే కనపడవు. లెగిశాడు సాసు లంపకై కొట్టాడు. బుద్ధి లేదురా, వాళ్ళ తల్లిదండ్రులు మార్చుకోమంటావా, నీకు బుద్ధి లేదా, ఏదో తల్లికో తండ్రి కాడు పుట్టాడు, అంటే నువ్వు మతం మార్పించేసి వాడి తల్లిదండ్రులు మార్పించేస్తావా, నువ్వు గడి తింటున్నావా, అన్నం తింటున్నావా, సున్నం తింటున్నావా అని ఊరితో చెప్పడం కాకుండా చేతులతో కొట్టాడు కూడా. ఎందుకు వాడు కదా మతం మార్పించవలసిన పని ఏంటి నీకు, ఇటువంటి పెచ్చ పనులు చేయొద్దు, 4 లంపకాలు వేసి బయటకు పమ్మన్నాడు. ఇది బాబా చేసిన మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో మీరు బాగుపడటానికి తగినటువంటి సామాగ్రం ఉంది. హిందూ మతంలో మీరు ఉన్నారనుకోండి, హిందూ మతం ఆ దేవుని ప్రార్థించుకొని బాగుపడండి. అలాగే ముస్లిం మతంలో ఉంటే ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని మీరు బాగుపడండి, కానీ మతం మార్చుకుంటే తల్లిదండ్రులు మార్చుకునేట్టు అని చెప్పాడు బాబా. బాబా గారికి 2 పండుగలు అంటే బాగా ఇష్టం. అది దీపావళిని, సంక్రాంతి కాదు. ఆయనకు బాగా ఇష్టమైన పండుగలు ఏంటంటే, ఒకటి గురు పౌర్ణమి. మీ గురువు ఎవరైతే ఆ గురువుని చక్కని శుద్ధిగా గురువుని ఆరాధించండి. బ్రహ్మరూపం, విష్ణు రూపం, శివరూపం, అన్ని రూపాలు గురువే. మిమ్మల్ని గైడ్ చేసేవాడు గురువు. అంటే గురు పౌర్ణానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈ 2 పండుగలకి ఆయన ఎంకరేజ్ చేసేవాడు చేయమని. ఒకటి గురు పౌర్ణమి, 2 శ్రీరామనవమి. శ్రీరామనవమి కూడా చేయమని ఎంకరేజ్ చేసేవాడు భక్తుల్ని. 2 గురు పౌర్ణమి, ఈ 2 పండుగలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు బాబా. తర్వాత సుందరకాండకు మించిన గ్రంథం లేదన్నాడు బాబా. హనుమాన్ స్మరిస్తున్నారనుకోండి, నన్ను స్మరించినట్టే. హనుమాన్ నేను మీరు కాదు, హనుమాన్ స్మరించండి, హనుమాన్ స్మరిస్తే నన్ను స్మరిస్తున్నట్టే అని బాబా హనుమాన్ గురించి ఎక్కువగా చెప్పేవారు. బాబా సిద్ధపురుషుడు, అవతార పురుషుడు. ఒకటి 3 వెర్షన్స్ మీకు నేను చెప్పాను. కొంతమంది ఏమో శివుడు అవతారం అని చెప్పారు, కొంతమంది దత్తాత్రేయుడు అవతారం అని చెప్పారు, కొంతమంది ఆంజనేయ స్వామి అవతారం అని చెప్పారు. నాకు మట్టుకు ఆయన ఆంజనేయ స్వామి గారిని దర్శనం ఇచ్చారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది చెప్తున్నాను. సరే ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ ఆ రూపాల్లో ఆయన దర్శనం, కొంతమంది దత్తాత్రేయ గారిని కనిపించవచ్చు, కొంతమందికి శివుడిగా ఆయన దర్శనమివచ్చు. తర్వాత బాబాగారు చెప్పి ఎలా నేను మీకు ఇంతకుముందే చెప్పాను, కాంప్లికేటెడ్ ఫిలాసఫీ అని చెప్పలేదు శంకరాచార్య వాళ్ళ రమణ మహర్షి లాగా. అంటే ప్రాక్టికల్గా మనిషికి ఉపయోగపడి ఎంతవరకు ఉపయోగపడుతున్నా అంతవరకు చెప్పారు సిద్ధాంత టీచింగ్ సంబంధించినంత వరకు. ఉదాహరణకి ఆయనకున్న శిష్యుల్లో ధనవంతురాలు ఉండేది, ఆవిడ పేరు లక్ష్మీదేవి, లక్ష్మీబాయి. బాబాకున్న శిష్యుల్లో ఆవిడ పేరు లక్ష్మీబాయి, లక్ష్మీబాయి ఆవిడ పేరు లక్ష్మీదేవి. వాళ్ళు బాగా ధనవంతురాలు. ఒకసారి బాబా ఇలా కూర్చున్నారు, లక్ష్మీదేవి అలా కూర్చుంది, లక్ష్మీబాయి ఒక్కొక్కటి ఇలా కూర్చుంది, ఇంకెవరో ఆలు. అంటే ఆయన ఒక మసీదులో ఉండేవారు షిరిడీలో. అంటే ఒక వేప చెట్టు కింద ఆయన 16వ సంవత్సరం వయసులో, ఆయనకు బాబాగారికి 16 సంవత్సరాల వయసు ఉండగా ఒక వేప చెట్టు కింద షిరిడీలో ఆయన దర్శనం ఇచ్చాడు. అక్కడి నుంచి ఆయన చరిత్ర బాగా తెలుసు, కానీ అంతకుముందు చరిత్ర ఆయన చరిత్ర సరిగ్గా సామాన్యంగా చాలామందికి తెలియదు. ఒక వేప చెట్టు కింద షిరిడీలో 16 సంవత్సరాల వయసు ఉండగా ఒక వేప చెట్టు కింద కూర్చుండగా ఆయన ప్రజలకు దర్శనం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన చరిత్ర బాగా రికార్డ్ అయింది, కానీ అంతకుముందు చరిత్ర అంత బాగా తెలియదు ఆయన గురించి. ఎవరో కొంతమంది బయోగ్రఫీస్ రాసినా అక్కడి నుంచి ఆయన చరిత్ర ప్రారంభమైంది. సిరిడీలో ఆయన ఒక మసీదులో ఉండేవారు. ఆ మసీదుకి ద్వారకామాయ అని పేరు పెట్టారు. ద్వారకామాయ, ద్వారకామాయ అంటే అది. ఆ మసీదుకి ద్వారకామాయ అని పేరు పెట్టి ఆ ఎదురుగుండా తొల చెట్టు ఒకటి నాటి ఆ తొల చెట్టుకు రోజు నీళ్ళు పోసి ఆ తొల చెట్టుని పెంచేవారు. అది మసీదు, దాని పేరు ద్వారకామాయ. ఎదురుగుండా ఆయన పెంచిదే మన హిందువులందరూ ఆరాధించే తులసి మొక్కను పెంచి ఇదని ఆరాధించేవారు. ఉదాహరణకి ఆయన టీచింగ్ ఎలా ఉంటుందని నేను చెప్తాను. లక్ష్మీదేవి అలా కూర్చుంది, ఒక్కొక్కటి అలా కూర్చుంది ద్వారకామాయిలో మసీదులో. ఆ మసీదు పేరు ద్వారకామాయి, అన్ని మసీదు పేరు. సరే ఎవరైనా 4 3 భక్తులు కూర్చున్నారు. ఏమో లక్ష్మీబాయి, లక్ష్మీబాయి ఏం చేత నాకు ఆకలగా ఉంది ఇప్పుడు అన్నారు. బాబా ఏమన్నారంటే, లక్ష్మీబాయి, లక్ష్మీబాయి నాకు ఇంచక ఇప్పుడు ఆకలగా ఉంది అన్నారు. అది ఏదైనా రొట్టెలు తెచ్చేదా? ఆకలిగా ఉంటే రొట్టెలు ఏమైనా తేవాలా? అలా అది చపాతీలు పూరీలు తింటారు కదా అక్కడ, రొట్టెలు ఏదో తెచ్చేదా అన్నారు. సరే అన్నారు. ఆవిడ 4 చపాతీలు 4 పూరీలు వేసుకుని ఇంటికి వెళ్ళి తెచ్చింది. ముందు బాబా ఏం చేశారంటే ఆ పూరీలు 4 పూరీలు 1 పూరి తిన్నారు. తర్వాత మిగతా 3 పూరీలు ఆ కుక్కకు పెట్టారు. ఆ ఇల్లు ఉండాలన్న కుక్క, ఆ కుక్కగా 3 పూరీలు పెట్టారు. ఆ 3 పూరీలు కుక్క తింది. ఈవిడు మెచ్చుకుంది. ఎవరు లక్ష్మీబాయి ఎలా నచ్చుకుందంటే, నాకు ఆకలి వేసానని పెద్ద మనిషి చెప్పాడే, నేను ఇంటికెళ్ళి భక్తితో 4 పూరీలు తెచ్చాను, ఆయన 1 పూరే తిని మిగతా పూరీలు కుక్కకు పడేశాడు, నన్ను గౌరవించినట్టే అగౌరవించినట్టు. నా ఎదురుకుండానే ఇప్పుడు చాటును కూడా కాదు, నా ఎదురుకుండానే కుక్కకు పడేశాడు. ఏం పెద్ద మనిషి లక్షణం? ఆకలేసిందని చెప్పినాడు ఆయన. పూరీలు తెమ్మంటే సరే అన్నాడు, పూరీలు తెచ్చాను. 1 పూరి తిని 3 పూరి నా ఎదురుకుండా కుక్క పడేస్తే నేను అవమానం చేసినట్టుగా ఆవిడ భావిస్తాను. ఆవిడ కక్కేసింది. కొంతమంది గుట్టైన మనుషులు ఉంటారు, అలాగ ఉంటారు. కొంతమంది కక్కేస్తూ ఉంటారు, కొంతమంది కక్కేస్తూ ఉంటారు. ఆవిడ కక్కేసింది. ఏంటి అనవరపరిచినట్టు కదా, ఆకలేసిందని చెప్పిన పెద్ద మనుషులు నువ్వే కదా, నేను పూరీని తెచ్చాను కదా, కుక్కకి పెట్టడం అర్థమైంటారు, నీకు ఆకలేసిందని నేను తెచ్చాను కదా. అంటే బాబా ఏమన్నాడంటే, మనిషి ఆకలేస్తానంటే ఆకలేస్తానని చెప్తాడు. ఇప్పుడు నిజంగా కుక్క చాలా ఆకలితో కూర్చుంది అక్కడ. ఇవాళ దానికి ఫుడ్ ఏం దొరకలేదు. ఏం రోడ్లని తిరిగితే కుక్కలు ఒకసారి ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్ దొరకలేట్లేదు పాపం. ఆ కుక్క చాలా ఆకలితో ఉంది, అది ఎలాగో కూర్చుంది. కానీ నాకు ఆకలేస్తానని మనిషి చెబుతాడు, జంతువు చెప్పలేదు. ఆ కుక్క చాలా ఆకలిగా ఉంది, కానీ నాకు ఆకలేస్తానని చెప్పడానికి నోరు లేదు దానికి. జఠరాగ్ని కుక్కలో ఉన్న జఠరాగ్ని భగవంతుడే, నాలో ఉన్న జఠరాగ్ని భగవంతుడే, నీలో ఉన్న జఠరాగ్ని భగవంతుడే. అయితే మనిషికి జంతువుకు తేడా, ఆకలి బాధ మనిషికి ఎంతో జంతువుకి అంతే. మనిషికి జంతువుకు తేడా అంటే, మనిషి నోడుతోడు చెప్తాడు ఆకలి వేస్తా అంటే జంతువు చెప్పదు. అయితే నేను అసలు పూరిలు వేయించుకురమ్మంటారు, పూరిలు తెమ్మంటారు, కావాలి పూరిని తీసుకురమ్మంటారు, ఉద్దేశం ఏంటంటే కుక్క కోసం తెమ్మన్నాను. నాకు ఎందుకు చెప్పాను జఠరాగ్ని ఎవరిదైనా ఒకటే, నాన్నది పెట్టుకుని ఎందుకు చెప్పానంటే, జఠరాగ్ని కుక్కలోని జఠరాగ్ని నాలోన ఉంది. అహం వైశ్వానరావు భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచాంగన్నం చతుర్విధం. లోపలండి ఆ జఠరాగ్ని ఉంటే మనం అన్నం తినగలం, కానీ ఆ జఠరాగ్ని లేకపోతే మనం ఏం తినలేదు. మన ఇంట్లో ఉన్న సరుకులన్నా మనకు ఆకలి లేకపోతే ఏం తినలేదు. పరమేశ్వరుడు జఠరాగ్ని లోపంలో ఉన్నాడు. అంటే ఆ కుక్క చేసామని అనుకుంటున్నాం, కుక్క ఆకలితో ఉంది. అక్కడ చిన్నది ఎవరు? పరమేశ్వరుడు జఠరాగ్నే తింది. ఆ కుక్క ఎవరు తినటానికి కుక్క మీదకి ఆకలి లేకపోతే తినగలదా? అంటే నేను రొట్టెలు తెమ్మంటున్నాను, కుక్క గురించే తెమ్మన్నాను. నేను తిన్నా ఈశ్వరుడు తిన్నట్టే అక్కడ అక్కడ ఒక్క రూపంలో కూడా తినదు ఈశ్వరుడే. అటువంటి భేదం పెట్టుకోవద్దు. ఇటువంటి విషయాలు మీరు నేర్చుకోవాలి. మనిషి నాకు ఆకలిగా ఉంది, నాకు ఆకలిగా ఉంది చెప్తాడు. మీ ఇంటికాడ దగ్గర కుక్క ఉంది అనుకో, నాకు ఆకలి వేసిన నోరు లేదు కాబట్టి చెప్పలేదు, ఆకలి బాధ మనిషికి అంతా కుక్కకి అంతే అని బాబా చెప్పాడు. అదే ప్రాక్టికల్గా అష్టమారి మీకు ఒక్కని చెప్తే ఎలా ఉంది, ఆ వేదం వల్ల ఇటువంటి మాటలు చెప్తే అలవాటు లేదు బాబాకి. ఇక్కడ బాబా ఆలయంలో మరి 50 లక్షలు పెట్టి ఇక్కడ నిర్మించారంటే దీని ప్రయోజనం ఏంటి? ఈ ఆలయానికి రావటంలో మన ప్రయోజనం ఏంటి అంటే మన హృదయాన్ని దేవుని ఆలయం కింద మార్చుకోవాలి. బాబా ఏ పని చేసినా హృదయపూర్వకంగానే చేసేవాడు. లేకపోతే లోకం యొక్క కీర్తి కోసం, లోకం యొక్క గౌరవం కోసం ఏ పని అయినా చేయలేదు. పైగా లోకం యొక్క గౌరవం అంతా మిథ్య అని చెప్పేవాడు ఆయన, అది నిలబడేది కాదని చెప్పేవాడు. ఏ పని చేసినా హృదయపూర్వకంగా మీరు చేయండి, ఈశ్వర అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. రాళ్ళు ఎవరైనా మీ మీద ఇచ్చినారనుకోండి, రాళ్ళు ఆ వచ్చి తగిలితే రాళ్ళు మీకు మాటలు వచ్చి మీ తగల కదా. ఎవరైనా మనం విమర్శిస్తాను కూడా ఆ మాటలు వచ్చి మీ శరీరాన్ని కొట్టవు కదా, గాలికి పోతాయి. ఆ మాటలు కంగారు పడి మీ మానసిక ఆరోగ్యం పాడు చేసుకోవటెందుకు అంటే దాని విమర్శలన్నీ గాలికి వదిలేయండి. ఆ గొడవ వద్ద మీరు బాగుపడి విధానం మీరు చూసుకోండి. ఆయన బాగా ప్రాముఖ్యత ఇచ్చిన గ్రంథాలు ఏంటంటే, ఒకటి సుందరకాండ. సుందరకాండకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. రెండు విష్ణు సహస్రనామాలు, మూడు ఏకరాజ రచించిన భాగవతం. సుందరకాండ, విష్ణు సహస్రనామాలు, ఏకరాజ రచించిన భాగవతం. ఈ మార్నింగ్ ఈవినింగ్ ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళ చేత చదివించి ఏదో కొంచెం ఆ మాటలకి వివరించు. మార్నింగ్ ఈవినింగ్ ఆయన సత్కాండ పక్కన ఉండి భాగవతం కానీ సుందరకాండ కానీ విష్ణు సహస్రనామాలు కానీ మార్నింగ్ గంట ఈవినింగ్ గంట అవి ఎవరి చేతనా చదివించి దాని తాత్పర్యం బాబా చెప్తూ ఉండేవారు. సత్పురుషులతో సహవాసం మంచి గ్రంథాలు పఠించడం. సత్పురుషులతో సహవాసం ఎన్నడూ విడిచిపెట్టద్దు. మీరు సద్గ్రంథ పఠనం విడిచిపెట్టద్దు. మీకు రాకపోతే పెద్దలు ఎవరైనా చదువుతుంటే వినండి, శ్రవణం చేసినా సరిపోదు. అసలు మనకి జాగ్రత్త చెప్పేవాళ్ళు ఉంటే, మనం సొంతంగా చదువుకోవటం కంటే చెప్పేవాళ్ళు ఉంటే శ్రద్ధగా వింటే మనకు సరిపోదు. అంటే ఒకటి సద్గ్రంథ పఠనం, రెండు సత్పురుషులతో సహవాసం, ఇవి విడిచిపెట్టద్దని చెప్పారు బాబా. కాలం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు సిటీ గారు ఉన్నారు, ఇప్పుడు జిల్లా ఆఫీసరు, ఇంకో సంవత్సరానికి అప్పుడు 2 జిల్లాలకు పెద్ద ఆఫీసర్ అయిపోతారు, ఇంకో 3-4 సంవత్సరాలు జాయింట్ కమిషనర్ అయిపోతారు. అదే కాలం అన్నీ తీసుకొస్తుంది. నీకు పదవి ఏంటి, అధికారం ఏంటి, మంత్రి పదవి ఏంటి, ఎమ్మెల్యే పదవి ఏంటి, ఒకవేళ నీకు ధనవంతుడు అయ్యే నీ ఒంటి మీద ధనవంతుడు అయ్యే యోగ్యత ఉంటే ధనవంతుడు అవ్వటం ఏది, నీ కాలం అన్నీ తీసుకొస్తుంది. నీ పుట్టికని ఏ కాలం అయితే తీసుకొచ్చిందో నీ చావును కూడా కాలమే తీసుకొస్తుంది. ఏదో కాలంలో పుట్టాం కాబట్టి ఏదో కాలంలో చచ్చిపోతాం. అంటే ఇవన్నీ నార్మల్. ఈ దేహానికే, పుట్టికెవరికి, దేహానికే, చావు ఎవరికి, దేహానికే. చావు అంటే ఏమి లేదు, పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు కట్టుకోవటం. నువ్వు నువ్వులాగా ఉంటావు, ఎక్కడికి వెళ్ళవు, నువ్వు నువ్వులాగా ఉంటావు. చావు అంటే మీరు ఎవరో కంగారు పడద్దు, భయపడద్దు. అందులో భయపడే విషయం ఏమి లేదు. చావు అంటే పాత బట్టలు తీసేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం. పాత శరీరాలు పాతాయి, కొత్త శరీరాలు వస్తాయి. పాత శరీరం పోయి కొత్త శరీరం వచ్చినప్పుడు నీకు భయం ఏంటి? ఇంకా చావు అంటేనే ఎందుకు భయపడుతున్నావు నువ్వు? పాత బట్టలు పోయి కొత్త బట్టలు నీకు ఇస్తా అంటే భగవంతునికి నీకు భయం ఎందుకు? ఈ రోదన ఎందుకు ఇంకా నీకు? అయితే నా శరీరం ఉన్నా లేకపోయినా మీతో పాటు నేను పనిచేస్తూ ఉంటాను. నీ అవసరాలు అంటే నాకు తెలుసు, మీతో నేను పనిచేస్తూ ఉంటాను. అంటే బాబా చెప్పిన మాటల్లో అన్నిటికంటే నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, మీరు నన్ను స్మరించుకుంటా అంటే ఏ కొన్ని కోరికలు, మీ కోరికలు నెరవేరుస్తున్నాను నేను. మీ కోరికలు ఏ కొన్ని నెరవేరుస్తున్నాను నేను. మీ కోరికలు నెరవేర్చడం కోసం నెరవేర్చడం లేదా కోరికలు, మీ కోరికలు నెరవేరుస్తుంటే నా మీద ప్రేమ కలిగి భక్తి కలుగుతున్నాయి. అంటే మీ కోరికలు నెరవేర్చగా నెరవేర్చగా ఏనాటికైనా, ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా, మీరందరూ ఏ కోరిక కోరుకోవాలని అనుకుంటున్నాను ఆ కోరిక కోరుకుంటారని మీ కోరికలు నేను నెరవేరుస్తున్నానన్నారు బాబా. ఎంత బాగుందో చూడండి. కోరికలు నెరవేర్చడం కోసం మీ కోరికలు నెరవేర్చడం లేదు. మీకు సంతానం కావాలనుకున్న బాబా అనుగ్రహంలో సంతానం కలగవచ్చు. మీ పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలనుకోండి, బాబా అనుగ్రహంలో చదువుకోవచ్చు. లేదా మీరు ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నారనుకోండి, బాబా అనుగ్రహంలో ధనవంతులు అవ్వచ్చు. కానీ అన్ని చిల్లర విషయాలు. నీ కోరికలు నెరవేరుస్తున్నాను, నా నెరవేర్చడంలో నా ఉద్దేశం వేరు, నా పరమార్థం వేరు, నా ఎయిమ్ వేరు, నా గోల్ వేరు. అంటే ఇలా కోరికలు నెరవేర్చగా నెరవేర్చగా ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో మోక్షాన్ని కోరుకుంటారు కదని ఈ కోరికలు నెరవేరుస్తున్నానని చెప్పారు బాబు. పరమార్థం మోక్షం. ఏమిటది మోక్షం? ఆ నిర్వాణ స్థితిని మీరు ఏనాటికైనా నాకు ఏం అక్కర్లేదు, నాకు మోక్షమే కావాలి, ఆ చైతన్యమే కావాలి, మిగతా అన్ని జడ వస్తువులే, ఆ పరమార్థమే కావాలి, ఆనందానుభవం కావాలి. అసలు నీకు ఆనందం దొరకాలి కానీ ఆనందానుభవం కావాలి కానీ ఈ ప్రపంచం ఉంటే ఏంటి పోతే ఏంటి, నీ గురించి మంచివాళ్ళు నీకు ఆనందంలో ఉన్నావు అనుకో, కొంతమంది నీ మంచివాడు అనుకుంటారు అనుకో, కొంతమంది నీ చెడ్డవాడు అనుకుంటారు అనుకో, ఏంటి నీకేమో అది ఏమో ఇదని అసలు నీకు ఆనందం దొరకాలి, కానీ మంచి అనుకుంటే ఏముంది చెడ్డ అనుకుంటే ఏముంది నీ గురించి అన్నారు బాబా. అది కానీ మీకేం శుభ్రంగా తిన్నారనుకోండి, హాయిగా ఉన్నారనుకోండి, మీ పొరుగు ఆకలితో చచ్చిపోతున్నారు మీ పొరిగింటోడు అనుకుంటారు అనుకోండి, దానివల్ల నీకేమో నష్టం ఉందా? అది బాబా చెప్పేది. అసలు మీ హృదయంలో ఆనందం దొరకాలి మీకు, మీ హృదయంలో శాంతి దొరకాలి, మీ హృదయంలో సుఖం దొరకాలి, కానీ ఆ పక్కోళ్ళు ఏమనుకుంటే మీకేంటన్నారు బాబా. నీ గురించి నాకు తలంపులు రాకూడదు, నాకు సంకల్పాలు రాకూడదు అనుకుంటే ఆగిపోవాలి. ఎక్కడికి? ఆ మనస్సు యొక్క మూలానికి, తలంపు యొక్క మనస్సు ఎక్కడైతే ఉదయిస్తుందో మనోమూలం ఏంటో నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ నిలకడగా ఉండే వరకు, అక్కడ కుదిరిగా ఉండే వరకు నీకు సంకల్పాలు రావటం ఆగో, తలంపులు రావటం ఆగో, రాగద్వేషాలు రావటం ఆగో, ఆ మూలంలోకి నిన్నప్పుడు ఆగుతాయి. కానీ ఇక అన్నం తినేసి 5 నిమిషాల్లో అరిగిపోతే బాగుండనా అంటే అలా అరగదది. అలా హృదయంలోకి నువ్వు వెళ్ళే వరకు ఏదో తలంపులు, మంచి తలంపులు, చెడు తలంపులు, మంచి జన్మలో చెడు జన్మలో వస్తూనే ఉంటాయి. అది బాబా చెప్పిన వాక్యం నాకు ఇచ్చింది. అసలు నీ హృదయంలో ఆనందం నీకు దొరకాలి, కానీ ఎవరు ఏమనుకుంటే నీకెందుకు పిచ్చవాడు అన్నాడు. తర్వాత ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చింది, 2 వారాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. 1 మంగళవారం, 2 గురువారం. మంగళవారం హనుమంతుడికి ప్రీతైన రోజు. మంగళవారం హనుమంతుడికి చాలా ప్రీతైన రోజు. బాబాగారికి చాలా ప్రీతైన రోజు ఏంటంటే లక్ష్మీవారం, గురువారం. అందుకే బాబా గుళ్ళు అందరికీ ఎక్కువ గురువారం పెడతా ఉంటారు. ఆ గురువారం రోజుని మీరు ఓం శ్రీ సాయిరాం మంత్రం చేసేవాళ్ళందరూ కూడా గురువారం మొదలు పెట్టినాడని చెప్పేవారు. బాబా అంటూ ఉన్నారు, ఎంతసేపు నీ దేహంతో ఇంద్రియాలతో నువ్వు కలిసిపోయి ఉంటున్నావు, నీ దేహంతో నీ దేహంతో నీ ఇంద్రియాలతో నువ్వు 24 గంటలు కలిసిపోయి ఉంటున్నావు, నీకు ఇంకా భక్తి విలువని తెలుస్తుందని. మనకి అంచేది ఇంకో గొడవ ఏముంది, దేహము ఇంద్రియములు, ఇంద్రియాలకు సంబంధించిన నేతలు చచ్చే వరకు వల్లకాట్లోకి వెళ్ళే వరకు ఇదే గొడవ, ఇంకో గొడవ లేదు మనకి. 1 దేహము, 2 ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలకు సంబంధించిన నేతలు ఉంటాయి కదా, ఆ నేతల గొడవ. ఇక్కడ ఎప్పుడు బాగుపడతావు, ఈశ్వరుని ఎప్పుడు ప్రార్థి, ఎప్పుడు నువ్వు ప్రార్థించేది? ముస్లింలు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. బాబా అన్నారు, నువ్వు రోజుకి 2 పూటలు స్నానం చేస్తున్నావు అనుకో, ఉదాహరణ చెప్పారు. అది రోజుకి 5 పూటలు నువ్వు స్నానం చేస్తుంటే నీ ఒళ్ళు ఎంత బాగుంటుంది, అలాగే 5 సార్లు రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తుంటే నీ మనస్సు ఎంత బాగుంటుంది అన్నారు. బాబా దగ్గరికి వచ్చి ఎవరో ఒకటి విమర్శిస్తున్నారు తరుడు పరిశుభ్రం గురించి. ఇప్పుడు 3వ వ్యక్తి గురించి నువ్వు ఎవరిని విమర్శించొద్దని చెప్పేవాడు బాబా. దానివల్ల నీ మైండ్ పొల్యూట్ అవుతుందని చెప్పేవాడు. ఎవరి వాడి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడితే అంటే వాడికంటే ముందు నువ్వు పాడైపోతావు. ఆ ద్వారకామాయి మసీదు ముందు ఎవరో చంటి పిల్లవాడు దొడ్డు కూర్చున్నాడు రోడ్డు మీద. బాబా మౌనంగా ఊరుకున్నారు, పెడుతున్నాడు ఎవరో తల్లి దర్శనం. సరే ఆ పంచి చంటి పిల్లవాడు మల విసర్జన చేసి వెళ్ళిపోయాడు. ఇంకా 5 నిమిషాలు పంది వచ్చా మలం తింటాను. అది బాబాయ్ ఏమన్నారంటే, ఆ పందిమా మలం తింటుంది, ఇప్పుడప్పుడు ఎవరినైతే నా దగ్గర తిట్టావు వాడు మలం నువ్వు తింటున్నావు అన్నాడు. ఇక ఉపనిషత్తులు చెప్పాడు వాటిలో ఇటువంటి మాటలు ప్రాక్టికల్గా చెప్పేవాడు. అంటే వాడు మనిషి డైరెక్ట్గా బాగుపడాలి, అది అది అంత కఠినంగా చెప్పాడు. కొంతమంది కొట్టి కొడకూడని బాబా. అంటే అంటే ఏంటంటే బాబా ఆయన అలా కొట్టేశారంటే నేను అంటే వాసన బలిగంగా ఉంటుంది, అంత దెబ్బలు కొట్టి ఆ వాసన తొలగించకపోతే ఈ వాసన 100 జన్మలు కానీ ఈడ్చిపోతుందని చెప్పేవాడు. దెబ్బలు కూడా కొట్టేవారు కొంతమంది బాబా. ప్రపంచం యజమాని, ప్రపంచానికి యజమాని అంటే ఎవరు? పరమేశ్వరుడు. విశ్వం అన్నా విష్ణువు అన్నా ఒకటే. ఆ విశ్వాన్ని అంతా విష్ణు రూపంలోనే నువ్వు చూడు, అప్పుడు నీకు భేద బుద్ధి నశిస్తుంది. అయితే అది నువ్వు ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తుంటే సహాయం చేస్తాననుకో, ఒక లోపల నా భగవంతుని లోపలని ఈశ్వరుని ఆరాధిస్తున్నాను, పూజ చేస్తున్నాను. మనం దేవుడి గుడిలోకి వెళ్తాం, దేవుడి గుడిలో హారతపడి ఎన్నో రూపాయలు 2 రూపాయలు వేస్తాం, దేవుడికి దానం చేసామనుకుంటాం, ఎవరైనా అనుకోం, దేవుడికి పూజ చేసామనుకుంటాం. అలాగే నువ్వు ఎవరికైనా మానవుడికి ఇచ్చావంటే అది ఏదో నేను దానం చేస్తున్నాను అనుకోకు, వాళ్ళ లోపలంటే పరమేశ్వరుడు అంతర్యామైనటువంటి ఈశ్వరుడికి పూజ చేస్తున్నాను అనుకో, దానివల్ల నీకేంటి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం కలగదు. ముందు నువ్వు మాట్లాడి నీ మాట వల్ల, నీ చేత వల్ల, నీ ఆలోచన వల్ల నీకు చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేని వాడికి జ్ఞాన దృష్టి కలగదు, జ్ఞాన సిద్ధి కలగదు, శుద్ధి లేకుండా సిద్ధి కలగదు. బాబా ఇంకో మాట చెప్పారు, ఇది చాలా మంచి మాట. ఇంతవరకు సృష్టి ప్రారంభమైన తర్వాత ఇంద్రియాలు చెప్తున్నట్టు విని, ఇంద్రియాలు ఏ కోరికలు అయితే నెరవేర్చమంటున్నా, ఆ కోరికలు నెరవేర్చుకుంటూ ఇంద్రియాలు జయించిన వాడు సృష్టిలో లేడని బాబా అన్నాడు. నువ్వు కేవలము పూజ చేయటం వల్ల నువ్వు మహాత్ముడు అయిపోవు. ఇంద్రియాలను జయిస్తే నీకు అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలిగాక నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనం శ్రీరామములు చేస్తూ ఉంటాం, మనం భరతుడుగాను ఉండం, లక్ష్మణుడుగాను ఉండం, శత్రుఘ్నుడుగా ఉండం, రాముడుగాను ఉండం, ఏమి నవములండి? లక్ష్మణుడుగానే ఉండం, రాముడుగానే ఉండం, లేదా శత్రుఘ్నుడుగానే ఉండం, భరతుడుగానే ఉండం. భరతుడు అన్నగారిని ఎలా చూశాడు? దైవంగానే చూశాడు. మనం అలా చూస్తాం. అంటే నువ్వు కనీసం శ్రీరామనామలు చేసిన రాముడి లక్షణాలు, ఆ రాముడు అన్నదమ్ములు ఉన్న వైద్యుడు చెంటనకు రావాలి కదా, అది బాబా చెప్పేది. అది రమణ మహర్షి గారు కూడా చెప్తూ ఉంటారు, పొనే శరీరం పుట్టినరోజునైనా నాకు ఈ శరీరం ఎలా వచ్చిందని విచారం నీకు ఉండాలి కదా అని. ఇతరులు నీ గురించి ఎలా ఉన్నారో నీకు అనవసరం. నువ్వు అందరినీ ప్రేమించు, నువ్వు అందరినీ ప్రేమించు, అందరి పట్ల దయ చూపించు, ఇతరులు నీ పట్ల ఎలా ఉన్నారో నీకు అనవసరం. ఇది బాబా చెప్తాడు. ఎవరో 25 సంవత్సరాల వయసులో నువ్వు ఎవడో పోయాడు బాబా, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బాబా దగ్గర బాధపడుతున్నారు. స్వర్గంలో వైతరిణి నది అని ఒక నది ఉంటుంది, ఆ నదిని దాచి ఎడతారు కొన్ని వైకుంఠానికి. బాబా అన్నాడు, ఈ బాటికి నీ అబ్బాయి ఎందుకు నీ అబ్బాయి గురించి దుఃఖపడుతున్నారు, ఈ బాటికి వైతరిణి నది దాటి వెళ్ళిపోయాడు అన్నాడట. అంటే వాడు మంచి లోకానికి వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడు, ఎందుకు మీరు దుఃఖపడతారు? వాడు చీకటి లోకాలకు వెళ్ళి నరక లోకానికి వెళితే మీరు బాధపడవచ్చు, వాడు వైకుంఠానికి వెళ్ళాడు, బాధపడకండి వాడి గురించి. వాడు మంచి లోకాలకు వెళ్ళాడు, మీ అబ్బాయి సుఖంగా ఉన్నాడు, వాడి గురించి మీరు దుఃఖపడదు. ఈ ఎర్తని ఈ ప్లానెట్ని విడిచిపెట్టాడు, పాడవలేదు, వాడు మంచి లోకాలకు వెళ్ళాడు, ఇంకా వాడు వెలుగులోకి వెళతాడు, వాడి గురించి దుఃఖపడొద్దు మీరని బాబా అది చెప్పు. అలా ప్రాక్టికల్గా చెప్పేవారు. అంటే నువ్వు సద్భావాన్ని పెంచుకో. నువ్వేం పెంచుకోవాలి? సద్భావాన్ని పెంచుకో. సత్కర్మకి దగ్గరగా ఉండు, దుష్కర్మకు దూరంగా ఉండు. సత్కర్మకి దగ్గరగా ఉండు, దుష్కర్మకి దూరంగా ఉండు. దుష్కర్మలు ఎవరైనా చేస్తారంటే వాళ్ళని విమర్శించకపోయినా వాళ్ళకి దూరంగా ఉండు, వాళ్ళు వెనకాల పడి వెళ్ళకు. నువ్వు వాళ్ళని విమర్శించొద్దు, వాళ్ళకి దూరంగా ఉంటావు అంటే అదే మందు మనకి. విమర్శిస్తాం కూర్చుంటాం అనుకోండి, మన జీవుడు పాడైపోతాడు. ఈ దేహం ఇంద్రియాలు కాదు కదా ముఖ్యం, ఈ దేహం లోపల ఉన్న వాళ్ళ జీవుని కదా మనం పవిత్రం చేసుకోవాలి. బాబా చెప్పాడు, దుష్కర్మకి సత్పురుషుడు అంటే భయం అంటుంది, దుష్కర్మకి సత్పురుషుడు అంటే భయం అంటుంది, సత్పురుషుడికి దుష్కర్మ అంటే భయం అంటుంది. ఇద్దరు ఒకరిని చూసి ఒకరు జలిసిపోతా భయపడిపోతూ ఉంటారు. ఎంత లాజిక్ చూడండి ఈ మాట. బాబా అన్నాడు, చెడ్డ పని మంచివాడిని చూస్తే చెడ్డ పని ఇలా ఉణిగిపోతుంది. సర్వసాధారణంగా లిటికేషన్ మనుషులందరూ ఒక చోట గేరుతూ ఉంటారు, వాళ్ళు వాళ్ళు ఒకరు పొగుడుకుంటూ ఉంటారు. మీరు చూడండి సమాజంలో కూడా లిటికేషన్ మనుషులు ఒక చోట చేరుతూ ఉంటారు, వాళ్ళ వాళ్ళు పొడుకుని అక్షంతర వాళ్ళు ఎత్తి మీద వాళ్ళు అక్షంతర వేసుకుని మేమే తెలియని వాళ్ళు మేమే సమర్థులు అనుకుంటారు. వాళ్ళు సమాజానికి ఉపయోగపడరు, దేనికి ఉపయోగపడరు వాళ్ళు? పోనీ వాళ్ళు ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి వస్తారంటే ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి రారు, సమాజానికి ఉపయోగపడరు. బాబా చెప్పిన మాట ఎంత అందంగా చెప్పాడు చూడండి. చెడ్డ కర్మకి ఏది సత్పురుషుడు అంటే భయం అంటాడు. చెడ్డ కర్మ సత్పురుషుడికి ఎంత జరుస్తుందో సత్పురుషుడికి కూడా అంతే భయం అంటున్న దుష్టకర్మ కంటే ఇద్దరికి సమాన భయం అని చెప్పాడు బాబా. అంటే కఠోపనిషత్తులు ఇలా ఉంది, బృహదారానికి ఉపనిషత్తు ఉంది, ఇది కాదు మరి ప్రాక్టికల్గా ఎలాగా మనకు ఉపయోగపడే మాటలే చెప్పేవాళ్ళు. మనం ఎంతవరకు అంటే బాబా చెప్పేది ఏంటంటే, మీకు సులభంగా మోక్షానికి వెళ్ళే అవకాశాలు ఉన్నప్పుడు ఆ మార్గాలన్నీ వదిలేసి నీ బుర్రను పాడు చేసుకుని పనుల్లోకి ఎందుకు వెళతారు? మీరు నువ్వు ఆత్మలో నిలబడి ఉండటం రియలైజేషన్, ఆత్మ దానదాన్ని విడిచిపెట్టడం రెనౌన్సియేషన్. బట్ రెనౌన్సియేషన్ అండ్ రియలైజేషన్ ఆర్ ది సేమ్. అంటే నువ్వు మంచితనాన్ని పెంచుకుని వెళుతున్నావు అనుకో, భగవంతుల్లోనే ఐక్యం అవుతావు. ప్రేమను పెంచుకుంటూ వెళతావు అనుకో, భగవంతుల్లోనే ఐక్యం అవుతావు. దీనికి వేదపారాయణం అక్కర్లేదంటాడు బాబా. నువ్వు వేదాలు నేర్చుకుంటేనే కానీ వేద ప్రయాణం చేస్తేనే కానీ నువ్వు మోక్షానికి వెళ్ళవేమో అనుకోకు, దానికి దీనికి ఏమి సంబంధం లేదు. నీకు వేదాలు ఏమి రావనుకో, నీకు సద్భావం ఉందనుకో, ప్రేమ ఉందనుకో, ఈశ్వరుడి పట్ల భక్తి ఉందనుకో, ఆప్యాయత ఉందనుకో, ఒక ఏంటంటే నీకు ఆ భక్తి కలిగిందనుకో, అనుసంధానం అన్బ్రోకెన్ డివోషన్ అన్బ్రోకెన్ లవ్, ఆ పెర్మనెంట్ లవ్ నీకు ఈశ్వరుడి పట్ల అనుసంధానం కలిగిందనుకో, నీ వేదంతో నీకు సంబంధం ఏంటి, నువ్వు వెళ్ళవలసిన చోటుకి చేరుకుంటావు అన్నాడు బాబా. ఈజీ మెథడ్స్ ఉండగా కష్టమైన మెథడ్స్ కూడా ఎందుకు మీకు అంత ఎందుకు కష్టపడవలసిన పని ఏంటి? ఎవరైనా అంటారు పూర్వం మట్టి రోడ్లు ఉండి అయితే మేము మట్టి రోడ్లు ఉంటేనే నడుస్తాం, కంకర రోడ్లు ఉన్నాయి వెళ్ళాం, తారు రోడ్లు ఉన్నాయి వెళ్ళాం అంటే మాటలకు అర్థం ఏంటండి? ఎవరు చెప్తారా పిస్తాడు అందరికీ సమాధానం? చెడ్డ చేసేవాడికి వెనకాల చెడ్డ వస్తూ ఉంటుంది, మంచి చేసేవాడికి వెనకాల మంచి వస్తాం. కొంతమందికి డబ్బు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకుంటారు, వాళ్ళ అర్థం అందులో అంటారు. ఇంకేం అక్కర్లేదు మనకు డబ్బు ఉంటే చాలు అనుకునే మనస్తత్వం వాళ్ళు వాళ్ళ అర్థాంధులు అంటారు. అంటే డబ్బు వల్ల గుడ్డితనం వస్తాం వాళ్ళకి, వాళ్ళ డబ్బు వాళ్ళకి గుడ్డితనం తెచ్చి పెడతాం. వాళ్ళు ఏమంటారు? అర్ధాంధులు. అంటే అర్థం వల్ల అందులు అవుతున్నారు. అంటే వాళ్ళ డబ్బాలు ఉపయోగపడటంలో చివరికి వాళ్ళ డబ్బు బ్లైండ్నెస్ గుడ్డితనం చేస్తాను. అది బాబా చెప్తారు, డబ్బు సంపాదించడం కంటే దాని సద్వినియోగం చేయడం మరింత కష్టం. అంటే ఇప్పుడు ఈ బాబా దేవాలయం కట్టడం వల్లే బాబా సంతోషించరు, అంటే మన హృదయాన్ని కూడా దేవాలయంగా మార్చుకోవాలి. అంటే గుడిలోకి రావటం ఎందుకంటే మన హృదయాన్ని కూడా వాళ్ళలాగా మార్చుకోవాలి. ఒకవేళ నువ్వు గుడిలోకి రావక్కడ రాకుండా నీ హృదయాన్ని దేవాలయం చేసుకొసుకున్నావు అంటే ఇంకా మంచిది అన్నారు బాబా. ఈ గురువులందరినీ కూడా భగవంతుడు కావాలని పంపిస్తాడు. అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఎవరికైతే ఆత్మానుభవం కలిగిందో, ఎవరైతే ఆత్మలో స్థిరపడ్డాడో, ఆత్మలో నిలబడ్డాడో, ఎవరైతే చైతన్య స్థాయిని అందుకున్నాడో వాడి నోటిని అద్దెకి పుచ్చుకుంటాడు ఈశ్వరుడు. వాడి నోటి ద్వారా ఈశ్వరుడు మాట్లాడతాడు. ఇప్పుడు బాబా మాట్లాడేంటే బాబా నోరు మాట్లాడిందంటే బాబా కాదు, ఈశ్వరుడే బాబా నోరు ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే ఆ నోటిని ఆ మౌత్ని ఉపయోగించుకుంటాడు. అంటే కారణ జన్ముడు ఆ గురువుల యొక్క, సద్గురువుల యొక్క, మహర్షుల యొక్క, మహాత్ముల యొక్క నోటిని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. ప్రతి చిన్న విషయానికి ఈశ్వరుడు ఇక్కడ భూమి మీదకి రావక్కర్లేదు, జ్ఞానుడి యొక్క నోటిని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. అంటే కృష్ణుడు ఏమంటాడంటే, ది షేజ్ ఇది మైసెల్ఫ్ అంటాడు. వారంటే నాకు ఇష్టం, మీరంటే నాకు ఇష్టం, వారంటే నాకు ఇష్టం అని చెప్పుకొస్తాడు కృష్ణుడు. కానీ జ్ఞాని దగ్గరికి వచ్చేటప్పటికి, ఆత్మసాక్షాత్కారం పొందిన వాడి దగ్గరికి వచ్చేటప్పటికి, వాడు వాడికి నాకు భేదం లేదు, వాడికి నమస్కారం పెడితే ఆ నమస్కారం, ఎవరికైతే దేహాభిమానం లేదో, ఎవరికైతే దేహబుద్ధి లేదో, ఎవరికైతే శవబుద్ధి లేదో వాడికి మీరు నమస్కారం పెడితే ఆ నమస్కారం నాకు అందుతుంది అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఈ దేహాభిమానం ఉన్నవాడికి నమస్కారం పెడితే ఆ దేహంలో ఉన్నవాడికి అందుతుంది, దేహాభిమానం లేని వాడికి, దేహబుద్ధి లేని వాడికి, శవబుద్ధి లేని వాడికి నమస్కారం పెడితే ఆ నమస్కారం వాడికి కాదు నాకు అందుతుంది అని చెప్పి అక్కడ ఉన్నవాడు నేనే, అక్కడ ఉన్నవాడు జీవుడు కాదు శివుడు కానీ. శవబుద్ధి నశించిన వెంటనే శవబుద్ధి కలుగుతుంది. శవబుద్ధి నశించిన వాడికి మీరు నమస్కారం పెడితే శివుడికి అందుతుంది అయ్యా, ది షేజ్ ఇస్ మై సెల్ఫ్, వాడికి నమస్కారం పెడితే అది నాకు అందుతుంది అన్నాడు కృష్ణుడు గీతలో. అది చెప్పడమే కాదు, వాడికి నాకు భేదం లేదు, వాడు నేను ఒకటి అన్నాడు, జ్ఞానికి అగ్రస్థానం ఇచ్చాడు. అసలు కాంప్లికేటెడ్ మెటాఫిజిక్స్, కాంప్లికేటెడ్ ఫిలాసఫీ ఎప్పుడు బాబా చెప్పలేదు. మనకు అర్థమయ్యే మాటలో చెప్పారు, మనకు బాగుపట్టమైన ప్రయోజనం అంతే. భగవాన్ చెప్పింది ఇంతకుముందు మళ్ళీ చెప్పుకుంటున్నాం, మీరు ఆ లోపలికి వెళ్ళే వరకు, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళే వరకు మీరు అక్కర్లేదు అనుకునే ఏదో తలంపులు మీకు వస్తూనే ఉంటాయి. ధ్యానం 10 నిమిషాలు చేస్తారు, ఆ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు తలంపులన్నీ వచ్చేస్తాయి. ధ్యానం కూడా స్ప్రింగ్ మంచం లాంటిది. ఆ స్ప్రింగ్ మంచం మీద కూర్చున్నప్పుడు మనం కూర్చున్నంటే అది వంగు ఉంటుంది, పైకి లేదని మామూలుగా అయిపోతుంది. మనసు కూడా అట్టు ఉండదు, మనసు నశించాలి. గంగిరెద్దుని తీసుకొస్తారు, గంగిరెద్దు ముస్తాఫ్ చేస్తారు, మన బొమ్మలోకి వచ్చే గంగిరెద్దు వచ్చింది, గంగిరెద్దు వచ్చింది, వారు తాతగారం అంటే ఇదో అంటున్నది, రంకులు వేస్తున్నది చేస్తుంది. ఆ గంగిరెద్దు ఎందుకు తీసుకొస్తారంటే, గంగిరెద్దుని మన దగ్గర చూపించి 10 పైసలు అడుగు పుచ్చుకుంటారు, బియ్యం ఇస్తే బియ్యం, లేకపోతే బట్టలు ఇస్తే బట్టల, గంగిరెద్దుని చూపిస్తారు. అలాగే బాబా టైంలో ఒక ముసలపుల్ని మచ్చిక చేసుకున్నారంట నలుగురు కలిసి. ఇప్పుడు మన గంగిరెద్దుని ఇంటికి ఎలా తీసుకొస్తున్నారో, బాబా టైంలో ముసలపుల్ని మచ్చిక చేసుకుని అది ముసలిడ్ అయిపోయింది, ఇంకా మనుషులు తినే శక్తి పోయింది, అది ఎలా సంపాదించారో ముసలి పుల్లని తిప్పుకుని ఇంటింటికి తిప్పి మన ఇంటికి తీసుకొచ్చారనుకోండి, మన కరవదు ఏం చేస్తుంది, అసలు ముసలితనం వచ్చింది. అది చూపిస్తే మన దగ్గర ఏదో 5 రూపాయలు 10 రూపాయలు పుల్లని తీసుకొచ్చాం కదా, చూపించి మన దగ్గర ఎంతో కొంత దక్షిణ అడిగారు ఆ ముసలి పుల్లని తీసుకొచ్చాం. వాళ్ళు అలా తీసుకొచ్చి సిరిడి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? సిరిడి వచ్చి ద్వారకా మా బాబా ఉన్న మసీద్ దగ్గర తీసుకొచ్చారు. బాబాను చూసేటప్పటికి ఆ ముసలిపుడు ఏం చేస్తున్నాడో, అంతకుముందు నడుస్తుంది, అంతకుముందు ఏ గుమ్మాలు ఆగమంటే ఆ గుమ్మాలు ఆగేది, మీరు 5 రూపాయలు 2 రూపాయలు ఇస్తే ఆ గుమ్మం దాటి ఇంకో గుమ్మానికి, అంటే వీళ్ళు నలుగురే కలిసి గుమ్మాలను తీసుకెళ్తూ ఉంటారు, గంగిరెద్దుని తిప్పేటి తిప్పేవారు పుణ్యం. కానీ బాబా దగ్గరికి వచ్చేవాడికి ఏం చేస్తుందంటే, నుంచోటి మానేసి బాబా దగ్గరికి వచ్చి కూర్చుందట. అలా అరగంట సేపు కూర్చుండిపోయిందట బాబా దగ్గర. బాబాను చూసింది, బాబా దగ్గర అరగంట సేపు కూర్చోపోయింది. బాబా కూడా అరగంట సేపు దాని అంక చూస్తాం అంటున్నా పూలంక. మరి ఇద్దరు ఒకళ్ళంకొకళ్ళు ఏం చూసుకున్నారు? పూర్వజన్మ ఏం జ్ఞాపకం వచ్చినాయో అరగంట ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్న తర్వాత అక్కడే పూలు ప్రాణం విడిచిపెట్టేసిందట. అది జన్మ ప్రాణం. ద్వారకామాయిలోనే ఆ మసీదులోనే ప్రాణం విడిచిపెట్టేసింది ఆ ముసలి పూలు. మళ్ళీ ఆ పూర్వజన్మ అనుబంధం చెప్పి ఈ జన్మలో ఈ రూపంలో కలుసుకున్నావు అని అర్థం బాబా. ఆ పులికి ఆ బాబాకున్న సంబంధం. అంటే నువ్వు రోజు భగవద్గీత పారాయణం చేస్తున్నావా లేకపోతే ఉపనిషత్తులు పారాయణం చేస్తున్నావా? దానికంటే బాబా ఏం చూస్తారంటే నీ బలహీనది ఏ కారణాలు నువ్వు పాడైపోతున్నావు, ఆ పాడవటానికి కారణం చూసి నీ లెంపకాయలు వాయించి అందులోంచి నేను బయటకు తెలిసి రావడానికి ప్రయత్నం చేసేవాడు వాడు బాబా. అంటే అందరూ సమానం అనేది ఎప్పుడూ ఉండదు. మీ ఇంట్లో మటుకు అందరూ సమానంగా ఉన్నారా? కొంతమంది బిఏ పాస్ అయ్యి కలెక్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిహెచ్డీలు పుచ్చుకుని కాలేజీలో మాస్టర్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే మనం చెప్పుకుంటాం, పుట్టుకోటి చావు ఒకటి, చదువు ఒకటి, ధనం ఒకటి, పదవి ఒకటి, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక కాలంలో వచ్చి శరీరానికి, మరొక కాలంలో వచ్చి పోయి శరీరానికి ఎందుకు అనేక గోళ అన్నారు బాబా. అది చావు పుట్టుకల గురించి ఆలోచించలేదు. ఏదో కాలంలో నీ శరీరం పుట్టింది, ఇంకో కాలంలో అది చచ్చిపోతుంది. న్యాచురల్ దాని గురించి బాగుపడి విధానం చూసుకో. ఈ శరీరం కూడా ఎందుకు కష్టమని నీకు? దానికి ఏదో ఆకలి వేసినప్పుడు ఏదో కొంచెం మేత పడే. అందుకని దానికి రోజు 24 గంటలు దాని గురించి అయితే నీకు జ్ఞానం ఏం కలిగి వస్తుంది? ఒక కాలంలో వచ్చింది, మరొక కాలంలో పోతుంది, సహజం. అది సంపద కూడా ఎప్పుడు ఉండదు. 4 తరాలు 5 తరాలు గడిచేటప్పటికి సంపద కూడా పోతుంది. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. వాల్మీకి అంటాడు రామాయణంలో, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఆ విధి బలీనమైనప్పుడు దొంగలు దొంగలు కూడా సామ్రాజ్యాలు కొట్టిపోతాయి. మొఘలై సామ్రాజ్యం ఎక్కడుంది? ఇప్పుడు ఉంది. అశోకుడి సామ్రాజ్యం ఇప్పుడు ఎక్కడుందో మరి. మైసూరు టైగర్ అనేవాడు టిప్పు సుల్తాన్ ఎవడో ఉండేవాడు కర్ణాటక సైడ్, ఆయన టైగర్ ఆఫ్ మైసూర్ అనేవారు. ఏదో ఆడి సామ్రాజ్యం ఉందా? సామ్రాజ్యాలు సామ్రాజ్యాలు కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. మీరు 100 ఎకరం సంపాదించవచ్చు, మీ పిల్లలు శుభ్రంగా పేకాటాడి తాగుడు కలవాటాడి 100 ఎకరం మీరు బతుకుండగానే పాడు చేయవచ్చు. అనేక కుటుంబాలు చూస్తున్నాం మనం. అంటే సంపద కూడా ఏదో 4 తరాలు 3 తరాలు ఉంటుంది, కానీ తర్వాత కొట్టుకుపోతుంది. ఏది పర్మనెంట్ కాదు. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. అబ్బా అంటారు, నీ శరీరాన్ని చూసుకుని, నీ శరీరాన్ని అందాలను చూసుకుని, ఈ శరీరానికి ఉన్న పొలాలను చూసుకుని నువ్వు పొంగిపోతాడు, నీకు జ్ఞానం ఏంటరా ఉండకూడదు అన్నారు. ఎవరి శరీరాన్ని ఆడే కలిసి చేసుకుంటున్నాడు ఇప్పుడు? వారి శరీరాన్ని చూసి వాడు కలిసి చేసుకోవటం. నీ డైరెక్ట్గా బాబా అన్నమాట, నీ శరీరాన్ని చూసుకుని, నీ శరీరానికి ఏదో అందాలను చూసుకుని, నీ శరీరానికి ఏదైనా ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ చూసుకుని నీకంటే నువ్వు కలిసి చేసుకుంటా అంటే నీకు జ్ఞానం ఏంటి? నీకు భక్తి ఏంటరా? అలా చెప్పు ఉడుకున్నాడు కదా అంశాలతో లెంపకాయ పుట్టి బయటకు పొమ్మన్నవాడు. నీ శరీరం చూసుకుని, నీ శరీరాన్ని అందాలను చూసి, శవానికి ఏదో ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీ చూసుకుని నువ్వు పొంగిపోతా అంటే నీకు ఆత్మజ్ఞానం ఏంటి? నీకు జన్మాంతర జీవితం ఏముంది? నీకెవడు చెబుతాడురా నీకు బయటకు పొమ్మన్నాడు, యూ గెట్ అవుట్ అని చెప్పేవాడు. కొంతమంది బాబా కొంతమందిని భగవాన్ లాగా ఓరకుండేవారు కదా, కొంతమంది బయటకు పొమ్మని చెప్పేవాడు. నేను గురికో ఓరకుండటమే పని. అదే పద్ధతి. ఒక జ్ఞానికి ఒక పద్ధతి, ఆ బిహేవియర్ ఒక పద్ధతిగా ఉంటుంది. కృష్ణుడి పద్ధతి వేరు, రాముడి పద్ధతి వేరు. కృష్ణుడేని లీలడు, కృష్ణుడని లీలడు. ఏ మా ఇంటికి వచ్చాడు మీ అబ్బాయి పొద్దున వచ్చి పెరిగి పట్టిపోయాడు, ఒకళ్ళేమో పాలు పట్టిపోయాడు, అందరూ దొంగతనాలు చేస్తున్నాడు మీ అబ్బాయి వచ్చి. మా ఇంటికి వచ్చేమో పెరిగి పట్టిపోతున్నాడు, ఇంకోటి వచ్చి ఎన్నపోస పట్టిపోతున్నాడు. పొద్దున్న ఆరవకుండా వచ్చి మా ఇంటికాడ పాలు దొంగతనం చేసి పట్టిపోయాడు. యశోక్తుడు చెప్పుకోరా గోపు, అది నిద్రలోనే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు నిద్రలోనే, కానీ మా ఇంటికి వచ్చి పెరిగి పట్టిపోయాడు, పాలు పట్టిపోయాడు, నేను అక్కడ నమ్ముతానని యశోక్త చెప్పి. అది కృష్ణుని యొక్క లేరడు. అంటే ఒకేసారి ఆయన శరీరాన్ని ధరించేవాడు. మా అబ్బాయి ఇంకా నిద్రలో ఉన్నాడు, నేను చూసాను గదులు వాడు నిద్రపోతున్నాడో లేదో. అది నిద్రలో ఉండదు, మా ఇంటికి వచ్చి పెరిగి పట్టిపోయాడంటే నేను అక్కడ నమ్ముతాను. వాడు బజార్లోకి వస్తే, మీ ఇంటికి వస్తే పొన్న పెరిగి దొంగతనం చేసుకొచ్చాడంటే నమ్ముతాను నేను. ఎద్దట్లో ఉండగా ఎద్దట్లో ఉండగా మీ ఇంటికి వచ్చి పాలు దొంగతనం చేసేందుకు నేను నమ్ముతానని యశోదని. అంటే ఒకేసారి అనేక దేహాలు ధరించేవాడు వాడు కృష్ణుడు. స్వయంగా భగవంతుడు. ఏంటది స్వయంగా భగవంతుడు అంటే? అనుకుంటే అవ్వలేదు, అనుకుంటే అవ్వలేదు. ప్రాణాయామం చేసి సాధన చేసి అవ్వలేదు. కింద నుంచి పైకి వచ్చిన వాడు కదా, పైనుంచి కిందకు వచ్చాడు కృష్ణుడు. స్వయంగా దేవుడు అంటే అనుకుంటే అవ్వలేదని అర్థం. రిమెంబర్ కృష్ణ, ఓవర్కమ్ మైండ్. ఓవర్కమ్ యువర్ వాసనస్, ఓవర్కమ్ యువర్ టెండెన్సీస్. ఎంత మనుషుల్ని సమాధానపరచాలి, కానీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో దాన్ని గాబరా చేసి వాళ్ళని పాడు చేయకూడదు. అంటే వాళ్ళు ఏ అంతస్తులో ఉన్నారో అంతస్తులోకి వెళ్ళి అభివృద్ధిలోకి తీసుకురావాలి, కానీ అందుకని వాళ్ళు ఉన్న పరిస్థితిని చెడగొట్టకూడదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని అర్థం చేసుకుని వాళ్ళని అక్కడి నుంచి అభివృద్ధిలోకి తీసుకురావాలి. వాళ్ళు మూడో తరగతి చదువుతున్నారనుకో, మూడో తరగతి లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురా. వాళ్ళు మూడో తరగతి చదువుతుంటే ఆ లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి అభివృద్ధిలోకి తీసుకురా. అంతేకాని వాళ్ళు ఉన్నది చెడగొట్టకును. ఈ గాబరా మాటలు చెప్పి వాళ్ళు ఉన్నది ఏదో చెడగొట్టను. తలంపు లాగాలి, ఆలోచన లాగాలి, ఆలోచన దుఃఖం అంతా తలంపు రూపంలోనే. దుఃఖం ఎలాగో వస్తుంది, తలంపు రూపంలోనే వస్తుంది. తలంపు రాగాలి, ఆలోచన రాగాలి, సంకల్పాలు రాగాలంటే ఆగుతాయా? ఆగదు. ఆ నేననే మూల తలంపు, ఆ ప్రథమ తలంపు, ప్రధాన తలంపు దాని మూలంలోకి వెళ్ళి నశిస్తే కదా నీకు తలంపు ఆగేది అన్నారు. ఊరికే తలంపు రాగాలి, తలంపు రాగాలి, తలంపులు అంటే ఆగుతాయా? అన్నం తినేసి కూర్చుని అరిగిపోతే బాగుండు, తొందరగా అరిగితే బాగుండు, పది బూరలు తినవచ్చు అంటే జరుగుతుంది. స్వాముల వారికి ఒకరు భోజనం పెట్టారట, ఆయన భోజనం చేసి కూర్చున్నారు. స్వాముల వారు భోజనం చేసి కూర్చుంటే ఇదిమైన రాదు అందట్టండి, గీత తెమ్మంటారా అంటే గీత కానీ చెప్పి మీరు మాకు చదివి వినిపిందా ఉద్దేశం మీద గీత తెమ్మంటారా అన్నారట. అంటే ఇప్పుడే కదండి అన్నం తిన్నాను, ఒక అరగంట నాకు తింటా అన్నారట. అంటే గీత అంటే ఏది తీపి స్వీట్? ఆ గీత పేరు ఆ స్వాముల వారు వినలేదండి. ఇప్పుడే కదండి అన్నం తిన్నాను, ఒక గంట ఆగండి తింటాను అది కూడా. అంటే గీత పేరు పాపం స్వాముల వారు వినలేదు. ఏదో స్వీట్ ఏమో కదా అన్నం తిన్నాక స్వీట్, కొంతమంది అన్నం తిన్నాక స్వీట్ తింటారు. ఈ దక్షిణ సౌత్ ఇండియాలో అలవాటు లేదు, కానీ నార్త్ ఇండియాలో ఉంది. కొంతమంది అన్నం తిన్న వెంటనే కొంత స్వీట్ కొంచెం నోట్లో వేసుకుంటారు, అంటే జీవితం అంతా మధురంగా ఉండాలని. ఏ రోజు కాదు, ఏ రోజు కాలేదు, మధురంగా ఉండాలి. బాబా అంటాడు, ధనమదంతో విద్యామదంతో నువ్వు కొట్టుకుంటాంటే నీ హృదయంలో ఉన్న రసం నీకేం తెలుస్తుంది కదా? హృదయంలో ఉన్న ప్రేమ, హృదయంలో ఉన్న ఈశ్వరుడు, హృదయంలో ఉన్న సర్వేశ్వరుడు, హృదయంలో ఉన్న రసమయ జీవితం నువ్వు ఎలా జీవించగలవు అన్నాడు బాబా. నువ్వు ధనమదంతో నువ్వు కొట్టుకుంటున్నావు అనుకో, నువ్వు ఏదైనా చదువుకున్నావు అనుకో, ఆ చదువు మదంతో నువ్వు కొట్టుకుంటున్నావు అనుకో, ధనమదంతో చదువు మదంతో నువ్వు కొట్టుకుంటాంటే నీ హృదయంలో ఉన్న రసమయ జీవితం, నీ హృదయంలో నీ స్వరూపానికి అనుగుణంగా నువ్వు ఎలా జీవించగలవు? ఎండిపోయిన పేడలాగా తయారవుతాను. అంటే వాడి వాడి ఇంకా రసమయ జీవితం ఉండదు, వాడిది కళ్యాణకరంగా ఉండదు వాడి జీవితం. ఎవడైతే ధనమదంతో విద్యామదంతో ఎవడైతే వాడు గర్వంతో ఎవడైతే ఉన్నాడో వాడు రసమయ జీవితానికి దూరం అవుతాడు. అంటే వాడు హృదయంలోనే రసం, ఆ శాంతి రసమే వాడికి తెలియదు. హృదయంలో సౌందర్యం వాడికి తెలియదు, దీనికి దూరం అయిపోతాడు. విద్యామతం ఒకటి, ధనమతం ఒకటి వాడు లోపల ఉన్న స్వరూపానికి దూరంగా తీసుకుపోతుంది. వాడి కండను ఆడే కలిసేసుకుంటా ఉంటాడు. స్వామీజీ అని వాడు ఎవ్రీథింగ్ జండెడ్ ఇఫ్ యూ ఫర్ గివ్, నువ్వు మర్చిపోతే ఏమీ లేదు. నువ్వు ఒక మనిషిని ఒక మర్డర్ చేసావనుకో, నేను మర్డర్ చేశాననే తలంపది మర్చిపోతే ఇంకేమి లేదు, అదేం చేయలేదు. నీకు అస్మాని జ్ఞాపకం పెట్టుకోవడం లేదు, నేను ఆ రిపీట్ చేసుకోవడం లేదు, నీ బ్రెయిన్లో రిపీట్ చేసుకోవడం లేదు, నీకు బంధం కింద ఏర్పడదు. మర్చిపోతే ఏమి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్ గివ్ అండ్ ఫర్గెట్. అదే ఇందాక బాబా చెప్పింది ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఎవడైనా మేము విమర్శించారనుకోలేదు, మాటలు గాలిపోతాయి, మాటలు వచ్చి మిమ్మల్ని ఏమైనా గడ్డపాటు పెట్టి పొడిచినట్టు ఉంటున్నాయి, మాటలు మీ శరీరానికి వచ్చే తగులుతాయా పోనా అన్నాడు బాబు. ఎవడైనా పై మీద తుండేసుకుని నీ దగ్గరికి వచ్చాడు, ఏదైనా బాధపడుతున్నాడు అనుకో ఆర్థికంగా, నువ్వు ఇవ్వగలిగితే నీ దగ్గర నీ టవర్ ఒకటి ఇంకోటి అడిగి ఆడి పై మీద టవర్ మటుకు నువ్వు లాగైకు. కొంతమంది పట్టుకుంటామని చెబుతారు, పడబడతారు చివరికాళ్ళు. అటువంటి విలేషాలు వాళ్ళు ద్వేషం చూద్దు, దూరంగా ఉండండి. ద్వారకామాయిలో మసీదులో బాబా దగ్గర ఒకడు పడుకున్నాడు రాత్రి. అంటే వాళ్ళు అంతర్యామి జీవకోటి హృదయంలో వాళ్ళు ఉన్నారని చెప్పడానికి గుర్తు కోసం చెబుతున్నాను. ఆ నిద్రపోతున్న వాడు రెండు మూడు సార్లు తట్టి లేపేశాడు బాబా. వాడు కంగారు పడి లేచాడు. ఏంటి బాబా ఉరికిపడి లేచాడు? లేచేటప్పటికి కొన్ని క్షణాల్లో తాచుపో వస్తాను, నీ దగ్గరికి లేచిపో పక్కకి వెళ్ళిపో అన్నాడు. అలా బాబా చెప్పాడు, వాళ్ళు లేచిపో పక్కన తీసుకున్నాడు. అక్కడ సర్పెంట్ వచ్చేసి అది కరవటానికి వస్తుంది. వాడు చాలా దుర్మార్గమైన క్రీచర్ వస్తుంది అని వాడిని తట్టాడు. తట్టి లేచి పక్కకు లాగా పాము వచ్చేసింది వాడి దగ్గరికి. అంటే భక్తుల పట్ల అలాగుండేవాడు బాబా. అంటే మనం నిద్రపోతున్నా, మన రక్షకుడు నిద్రపోవడం. వాడు నిద్రపోతున్నాడు, స్వప్నంగా నిద్రపోతున్నాడు. వాడు సర్పెంట్ వస్తుంది కరిచేయటానికి, మసీదులో వచ్చేసింది. ఆయన తచ్చాడు, లేపాడు, అందులో ఒక సర్పెంట్ వచ్చేస్తుంది. అంటే వాడిని నిద్రపోతున్నాడు, వాడు వాడిని రక్షించి వాడిని నిద్రపోతున్నాడు. అంటే ఎవరైనా బాధతోటి నీ దగ్గరికి వచ్చినప్పుడు, దుఃఖంతో నీకు దగ్గరికి వచ్చినప్పుడు ఉపశమనం కలగజేయాలి, కానీ పుండి మీద కారం చల్లినట్టు చల్లి పంపకూడదు. ఎవడో పుండితోడు బాధపడి వచ్చాడు, నీ దగ్గర ఆయింట్మెంట్ లేదని వెళ్ళిపోమని చెప్పు. నేను మీ ఇంట్లో కారం తెచ్చా పుండికి రాయకు. సాయిబాబా దేవాలయాలు ఎక్కడన్నా రెండు మాటలు రాస్తారు మీకు. ఎక్కడన్నా సరే సాయిబాబా దేవాలయాలు ఎక్కడన్నా రెండు మాటలు ముఖ్యంగా రాస్తారు. బాబాకు ఒక పక్కన ఒక మాట, ఇంకో పక్కన ఒకటి. ఒకటి శ్రద్ధ, రెండు సహనం. ప్రతి బాబా గుళ్ళోనే రెండు మాటలు ఉంటాయి, ఒకటి శ్రద్ధ, రెండు సహనం. ఈ రెండు శ్రద్ధను ఒక చేతితోటి, సహనాన్ని ఒక చేతితోటి నువ్వు పట్టుకోవాలి, అప్పుడు నీకు మోక్షానుభవం కలుగుతుంది. అంతేగాని గీతలో 18 అధ్యాయులు నోటుకు వచ్చేసింది, 16 అధ్యాయులు నోటుకు వచ్చేసింది, అది కాదు వాడు. ఇది నీకు ముందు కావాలి. ఒకటి శ్రద్ధ, ఒక చేతితో శ్రద్ధను పట్టుకో, రెండు చేతితోటి సహనాన్ని పట్టుకో. ఆ శ్రద్ధ వల్ల, సహనం వల్ల నీ మనస్సు అణుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. శ్రద్ధ లేకుండా జ్ఞానం కలగదు. కృష్ణుడు చెప్పాడు, శ్రద్ధ లేకుండా మామూలు చదివే రాదు మనకి, హై స్కూల్ చదువు, కాలేజీ చదివే రాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ లేని వాడికి జ్ఞానం కలగదు. చదువు రెండు రకాలుగా వస్తుంది, కష్టపడి చదువుకోవటం వల్ల వస్తుంది, తపస్సు చేయటం వల్ల కూడా చదువు వస్తుంది. తపస్సు చేయటం వల్ల చదువు వస్తుంది, శ్రద్ధగా హై స్కూల్కి కాలేజీకి వెళ్ళి శ్రద్ధగా చదువుకోవటం వల్ల కూడా చదువు వస్తుంది. చదువు రెండు రకాలుగా, దానికి రెండు ఉపాయాలు. పూర్వం మన మహర్షులు మరియు వాళ్ళకి కాలేజీలు యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు బెస్ట్ బ్రెయిన్స్, మెచ్యూర్డ్ బ్రెయిన్స్ వాడి మహర్షులు. మరి అప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయా? లేదు, వాళ్ళు తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించారు. మనం తపస్సు లేకపోతే యూనివర్సిటీలకు వెళ్ళి శ్రద్ధ పెట్టి జ్ఞానాన్ని సంపాదించాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అది శిరిడీ బాబా గుళ్ళు ఎక్కడున్నా ఈ రెండు ముక్కలు, ఈ పక్కన ఒకటి, ఓ పక్కన ఒకటి, ఒకటి శ్రద్ధ, రెండు సహనం. ఆ రెండు మర్చిపోకండి మీరు. ఆ రెండు ఉంటే మీ మనసు అణుగుతుంది. అయితే ఎవడైనా బాధపడి నీ దగ్గరికి వస్తే, ఎవడైనా కష్టంలో ఉంటే నువ్వు చేయవలసిన సహాయం నువ్వు చేస్తే, వాడు బాధ తగ్గినా తగ్గపోయినా నువ్వు బాగుపడతావు, నువ్వు ఆధ్యాత్మికంగా పురోగతిలోకి వస్తావు. మా చరణ్ గారు అంటా ఉండవారు ఎప్పుడైనా మాటల సందర్భంలో. గాంధీ గారు ఈ భారతదేశానికి సేవ చేశారు. ఆయన సేవ చేయటం వల్ల ఈ దేశం బాగుపడకపోయినా ఆయన మహాత్ముడు అయిపోయాడని మా గుడిపాటి వెంకటచలం గారు అంటా ఉండవారు. గాంధీ గారు ఈ దేశానికి సేవ చేశారు, భారతదేశానికి. మరి ఆయన సేవ చేయటం వల్ల ఈ దేశం ఎంత బాగుపడిందో నాకు తెలియదు, కానీ ఆయన మటుకు మహాత్ముడు అయిపోయాడు, మహర్షి అయిపోయాడు. అలాగే ఎవరైనా బాధతో నీకు వచ్చారనుకో, వాడు బాధ ఉపశమనం చేయడానికి నువ్వు చేయవలసిన ప్రయత్నం చేయ. బాధ తర్వాత ఆయన తగ్గొచ్చు తగ్గపోవచ్చు, నీ డ్యూటీ ఏదని నువ్వు చెయ్యి. అంటే నిజంగా శీలం ఉన్నవాడు, సౌరవ్యం ఉన్నవాడు, వాడు స్వభావరీత్యా చేస్తాడు, ప్రటెన్షన్ కోసం చేయడు. కొంతమంది ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా ఏదైనా మెప్పు గౌరవం ఆశిస్తారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాం మేము, ఆవిడ ఏదో టెంపుల్కి 100 రూపాయలు దానం చేశారట. ఆ పక్క వాళ్ళు చెబుతున్నారు, ఇవి 100 లక్షలు ఇచ్చారు. ఆ పక్క వాళ్ళు పాపం ఆవిడ ఏమందని చెప్పారు కదండి 4 సార్లు ఇంకా అస్తమానం ఎందుకు లేని ఊరుకోనాను. మీరు నాన్నగారికి చెప్పారు కదా 100 రూపాయలు పలాన దేవాలయానికి శివాలయానికి ఏదో దానం ఇచ్చారని 4 సార్లు చెప్పారు కదా, రిపీటెడ్గా అది చెప్పడం ఎందుకు? నన్ను పాడు చేయటం, మీరు పాడవటం ఉన్నారు. పాపం ఆవిడ ఏం మాట్లాడదు, ఆవిడ క్వైట్గా ఉంది. ఆ పక్క వాళ్ళు చెబుతున్నారు ఈ శివాలయానికి 100 లక్షలు ఇచ్చారండి. నేనేమి మౌనం ఊరకున్నాను నేను అంటే ఆవిడే అన్నారు. ఎందుకంటే చెప్పారు కదా, చెప్పిన తర్వాత అదే అస్తమానం రిపీట్ చేయటం ఎందుకు? అస్తమానం రిపీట్ చేస్తాంటే నేను పాడవుతాను, మీరు పాడవటం, నన్ను పాడు చేయటం అంది ఆవిడ. అంటే బాబా చెప్పేది ఏంటంటే బాహ్యంగా నువ్వు సత్కర్మ చేయొచ్చు, దానివల్ల నీ గర్వం పెరగకూడదు, సౌహృదయం కలగాలి, శత్రుశుద్ధి కలగాలి. ఇప్పుడు బాబా చెప్పిన టెక్నిక్ ఏంటంటే బాహ్యంగా నువ్వు ఏదైనా సత్కర్మ చేయొచ్చు, ఆ సత్కర్మ వల్ల నీకు గర్వం కలిగితే లాభం లేదు, ఆధ్యాత్మికంగా నశించిపోతావు. ఆ నువ్వు చేసిన సత్కర్మ వల్ల నువ్వు మూలంలో అడగాలి, నువ్వు సత్కర్మ చేసి మూలంలో కుండిపోకూడదు. ఆ సత్కర్మ నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడాలి, అది సమాజపరంగా 10 మందికి ఉపయోగపడాలి. అందుకని ఆ సత్కర్మ వల్ల నువ్వు అహంభావన పెంచుకుంటే, ఆ దేహభావన పెంచుకుంటే చివరికి మూలంలో నశిస్తాం, మరణానంతర జీవితంలో నీ పని సున్నా. నువ్వు కర్తృత్వ భావంతో ఏదో సత్కర్మలు చేసావనుకో, వలకాట్లోకి 10 మంది ఎక్కువ వస్తారు, అంతే, తర్వాత జీవితం ఇంకేం లేదని చెప్పాడు బాబా. 10 మంది ఎక్కడ కూడా మీటింగ్లలో గెంటేసుకొచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు. కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఈ అలవాటుని అక్కడక్కడ పరలోకంలో కూడా కూర్చుంటారట. కూర్చుంటప్పుడు ఈశ్వరుడు అంటే అండి, మీరు ఎవరనే మనకు తెలియదు, మీ ముఖాలు ఎప్పుడు చూడలేదు, బయటకు పొమ్మని అంటే అక్కడ కావాల్సింది వేరు. మరణానంతర జీవితంలో ఉండవలసింది ఓట్లు కాదు, గుణాలు. అక్కడ ఉండవలసింది దైవ సంపద. ఆ దైవ సంపద ఉన్నవాడిని పరలోకంలో గౌరవిస్తారు. అంటే ఇక్కడ నాకున్న అలవాటుని బట్టి అక్కడ కూడా వెళ్ళి ఫ్రెండ్ సీట్లో కూర్చుంటాను, నీ ముఖం ఎప్పుడు చూడలేదు, బయటకు పొమ్మంటారట. అక్కడ బాబా యొక్క మహామంత్రం ఓం శ్రీ సాయిరాం. ఇది మహామంత్రం అని చెప్పారు బాబా, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. ఇది మళ్ళీ ప్రతి వారం అనుకుంటే మంచిదే, గురువారం మటుకు తప్పనిసరిగా ఇది మరణం చేసుకో. నీకు సర్వనార్థాలు దేహాభిమానాన్ని బట్టే వస్తున్నాయి. నేను దేహాభిమానం నశిస్తే ఏమీ లేదు. ఈ లోకంలో ఉండే హెచ్చు తగ్గులు ఇవన్నీ నీకు కనిపించి రాగద్వేషాలు ఈ కామక్రోధాలకు అన్నింటికీ కారణం దేహాభిమానమే. సర్వనార్థాలు దేహాభిమానం చుట్టూ వస్తుంది, దేహాభిమానం కూడా వస్తూ ఉంటాయి. ఆ దేహాభిమానం నశిస్తే ఏది లేదు ఇంకా. ఆ పునర్జన్మ హేతువు నీకు దేహాభిమానం ఎవరికైతే నశించిందో వాడికి ఇంకా పునర్జన్మ హేతువులు ఉండవు. బాబాను ఆరాధించినా మరొకరిని ఆరాధించినా వాసనాక్షయం, అక్కడ ముందు డెస్టినేషన్ వాసనాక్షయం. ఒక చిన్న వాసన మిగిలిపోతే పునర్జన్మ వస్తుంది, ఒక చిన్న టెండెన్సీ మిగిలిపోతే మనకు పునర్జన్మ వస్తుంది. అంటే మనం రిపీటెడ్గా ఒక వర్క్ మనం రిపీటెడ్గా స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పని మనం రిపీటెడ్గా చేస్తూ ఉంటాం అనుకోండి, లేకపోతే దేహాన్ని సుఖపెట్టడం కోసం, దేహాన్ని సంతోషపెట్టడం కోసం రిపీటెడ్గా ఒక పని చేస్తూ ఉంటాం అనుకోండి, స్వార్థాన్ని పెట్టుకుని చేస్తూ ఉంటాం అనుకోండి, ఆ పని సంస్కారం కింద ఏర్పడుతుంది. ఆ సంస్కారం నుంచి వాసన వస్తుంది. వాడి సంస్కారం అంతేనా అంటారు మామూలు మాటల సందర్భంలో, ఆ మనిషి సంస్కారం అంతేనా అంటారు. అంటే అంతే అర్థమవుతుంది కానీ అంతకు మించి అర్థమవదు. ఆ సంస్కారం వాడికి అర్థం అవ్వడం లేదని చెప్పడానికి ఆ మనిషి సంస్కారం అంటే, అంటే వాడి యొక్క స్టాండర్డ్ అంతే వాడు చేసిన వాడి సత్కారం, వాడు చేసిన పనిని బట్టి వాడికి సంస్కారం ఏర్పడుతుంది. ఒక సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవడానికి కూడా, ఈ బాబా చెప్పిన మాటలు అర్థం చేసుకోవడానికి కూడా మీ పూర్వజన్మలో కొన్ని సత్కర్మ చేసి ఉండాలి. సత్కర్మ చేసుకుంటే దానికి సంబంధించిన సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారంలో ఆ మాట మీకు అర్థమవుతుంది. ఆ సంస్కారం మీకు లేకపోతే, ఆ దుష్ట సంస్కారం కనుక ఉంటే మీరు ఎన్నిసార్లు చదివిన గ్రంథం మీకు అది అర్థమవదు. ఆ టెక్స్ట్ బుక్ తన హృదయాన్ని మీకు ఓపించేయదు. బాబా అన్నాడు నీకు ఎందుకోయా, మిగతా గొడవలు ఎందుకు, నీకు లోపల హెవెన్ నీకు దొరికినప్పుడు, నీ హార్ట్లో ఉన్న నీ హృదయంలో ఉన్న హెవెన్ నీకు దొరికినప్పుడు జన్మలు ఆ లోకాలు ఈ లోకాలు జన్మలు పునర్జన్మలు అవన్నీ మర్చిపోతావు. ఎప్పుడు నీ హృదయంలో ఉన్న హెవెన్ నీ చేతిలోకి వచ్చినప్పుడు జన్మలు పూర్వజన్మలు రాబోయే జన్మలు ఆ లోకాలు పరలోకాలు ఈ లోకాలు వేసి ఏ దృష్టి నీకు కలగదు. ఎప్పుడు నీ హృదయంలో ఉన్న హార్ట్లో నీ హెవెన్ నీ చేతికి పొందిన ఎప్పుడు ఏది నీకు అక్కర్లేదా? ఆ హెవెన్ ఎప్పుడు అందుతుంది? నా హార్ట్లో ఉన్న హెవెన్ ఎప్పుడు అందుతుంది? ఎప్పుడు నాకు సంస్కారక్షయం అయినప్పుడు, వాసనానాష్టం అయినప్పుడే కలుగుతుంది. అయితే దీని టెక్నికల్గా మీరు ఏంటంటే, బాబా చెప్పి సజ్జన సాంగత్యం ఎప్పుడు విడిచిపెట్టకండి, సద్గంధ పఠనం విడిచిపెట్టకండి. ఆయన మార్నింగ్ ఒక గంట సేపు, ఈవినింగ్ ఒక గంట సేపు సుందరకాండ కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, ఏకనాథ రామాయణం కానీ చదివించేవారు, లేదా భగవద్గీత కానీ, పొద్దున్నే వన్ అవర్, సాయంత్రం వన్ అవర్. ఇంకో మాట సీక్రెట్ చెబుతున్నాను, మీరు ఎవరితో చెప్పకండి, మళ్ళీ ఈ మాట మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఇప్పుడు బాబా చూసేవారు ఇలాగ, వాళ్ళు ఇంకా 2 నెలలు చచ్చిపోతారనుకోండి, ఇంకా 2 నెలలు చచ్చిపోతారని బాబాకి తెలిసింది. ఆయన ఏకనాథ రామాయణం చదివినప్పుడు, ఏకనాథ భాగవతం చదివినప్పుడు, ఏకనాథ కూడా భాగవతం రాశాడు, లేకపోతే ఆయన సుందరకాండ చదివించినప్పుడు, విష్ణు సహస్రాలు చదివించినప్పుడు, అక్కడ కూర్చున్న దగ్గర నాకు కూర్చుని రా, నా దగ్గర కూర్చో, ఇక్కడ ఉండి వినేవాడు. అంటే తొందరలాగా వాడికి శరీరం విడిచిపెట్టేసి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అంటే వాడికి శ్రద్ధ కాదు, అది ఆ భక్తుల మీద ఉన్న ప్రేమ. అంటే వాడికి ఇంకా అవకాశం లేదు, ఇంకో నెల 2 నెలల కంటే వాడికి అవకాశం లేదు బాబా చెప్పిన మాటలు వింటాను, అయితే సుందరకాండ శ్రవణం చేయడానికి, విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయడానికి వాడికి ఇంకా అవకాశం లేదు, నెలలే టైం ఉంది. అయితే నువ్వు నెలలో చనిపోతావు అని చెప్పేవాడు కాదు, దగ్గరికి రమ్మనేవాడు, కూర్చో అనేవాడు. ఏదో బాబా నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నారు అనుకునేవాడు, కానీ నాకు రోజులు దగ్గరికి వచ్చేసి అని ఆయనకి తెలియదు. అది ఎదురు కూర్చోబెట్టి ఆయన వాడు ఏదో చదువుతున్నారు చూడు. అంటే ఆ చనిపోయే ముందు అతని యొక్క బ్రెయిన్ మెదడంతా కూడా ఆ కథాశ్రవణం, ఆ రామాయణంలో ఆ సుందరకాండకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఆమె నోటి మాటలతో చెప్పలేం బాబా, ఆ నోటి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్, సుందరకాండకి ఇచ్చే ఇంపార్టెన్స్ నోటి మాటతో చెప్పలేం. అది వినిపించేవాడు పక్కన వాళ్ళు కూర్చుని, ఎవరు అందరికి, అందులో ఎవరికైతే తొందరగా మరణం వస్తుందో ఈ డివోటీస్లో, వాడిని కూర్చోబెట్టి అంటే మళ్ళీ వాడికి ఇంక ఎక్కువ కాలం ఉండదు శ్రవణం చేయటానికని మనం అక్కడ కూర్చోబెట్టి. అంటే ఆ శుకుడు చెప్పేటప్పుడు పరీక్షిత్తు ఎలా విన్నవాడు, శుకుడు చెప్పినప్పుడు పరీక్షిత్తు భాగవతం అన్నాడు. అంటే పరీక్షిత్తు మరణం దగ్గరికి వచ్చేస్తాను కదా, అలా ఉండి దగ్గర కూర్చో, నువ్వు దగ్గర కూర్చో, వారు ఏదో చెబుతున్నారే, ఏం చదివాడు అక్కడ, ఎవరు చదివించారు ఆయన, ఎవరు బాబా ఆ భాగవతం విను నువ్వు శ్రద్ధగా విను అని ఎక్కడ కూర్చున్నాడు. ఇంకో రెండు నెలలో చావస్తాంట ఆయన దగ్గరికి పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఆ భాగవతం శ్రవణం చేయించేవాడు. భక్తుల మీద వాడుకున్న ప్రేమ అటువంటిది, ఆచార్యత అటువంటిది. మళ్ళీ మీరు ఈ మాట మీరు ఎక్కడ మోసుకెళ్ళక, అయితే మా హృదయ సౌందర్యాన్ని పెంచుకుంటారు, హృదయంలో సౌందర్యాన్ని పెంచుకుంటూ రావాలి మనం జాగ్రత్తగా. అయ్యా నువ్వు ఏదన్నా సమాజానికి ఏదైనా చేసినా సమాజపరంగా తిరిగి ఏమో రిటర్న్స్ కోరకను, ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి చూసుకో. ఇది బాబా చెప్పిన టెక్నిక్ మీరు అర్థం చేసుకోండి. మానవుడు కామాన్ని జయించడం కంటే, క్రోధాన్ని జయించడం కంటే కీర్తికాంక్షను జయించడం కష్టం. మాట టెన్షన్ రాశాడు, ప్యారడైజ్ రాష్ట్రమే పోగొట్టుకున్న స్వర్గరాజ్యం, అందులో అంత టెన్షన్. కామాన్ని జయించడం కంటే, కామాన్ని ఓవర్కమ్ చేయటం కంటే, క్రోధాన్ని ఓవర్కమ్ చేయటం కంటే కీర్తికాంక్షను ఓవర్కమ్ చేయడం చాలా కష్టం. బాబా చెప్పిన సారాంశం బీ బ్రేవ్ బీ మోరల్. ఎవడో ఎలా ఉన్నాడో నువ్వు కంగారు పడకు, నీ నిదానంలో నువ్వు ఉండు. పని మొదలు పెట్టావనుకో, పొద్దున్న మొదలు పెడితే సాయంత్రానికి అయిపోవాలని అనుకోకు, ఆ కాలంలో నీకు ఆ పని పూర్తి అవుతుంది అని అనుగ్రహిస్తాను. అందుకని ఉదయం మొదలు పెట్టి సాయంత్రం అయిపోతుంది అనుకుంటావా? ఇప్పుడు కొబ్బరి మొక్క వేసావు, దాని టైంలో అది కాస్తుంది. నువ్వు పొద్దున్న కొబ్బరి మొక్క సాయంత్రానికి ఇంకా కాయలు కాయటం లేదని అలా ఉండకు, సహనంగా ఉండు, నిదానంగా ఉండు. ఆ కాలం కలిసి వచ్చినప్పుడు నీ పని పూర్తి అయిపోతుంది. పని అవ్వటం అవ్వటమే, నీ పని అవ్వటం అవ్వటమే, కానీ కొంత టైం పడుతుంది. ఈ లోపల కొంచెం నీకు కావాల్సింది ఆగ్రహం కాదు, నిగ్రహం. అంటే ఈ చావులు పుట్టుకుని కూడా వదిలేయండి. ఒక కాలంలో పుట్టారు, ఒక కాలంలో చస్తారు. చచ్చిన వాళ్ళు పుడతాడు, పుడుతున్న వాడు చనిపోతాడు. ఇప్పుడు మన ముక్కులోకి గాలి సప్లై అవుతుంది, పీల్చుకోవడానికి గాలి సప్లై అవుతుంది, ఆశ్చర్యపోతున్నాడు మనం. ఇప్పుడు గాలి సప్లై అవుతుంది కదా ముక్కులోకి, గాలి పీల్చుకోవడానికి గాలి సప్లై అవుతుంది. ఏంటి గాలి సప్లై అవుతుందని మనం ఆశ్చర్యపోతున్నాం, ఆశ్చర్యపోకూడదు, న్యాచురల్. సృష్టినంతకాలం ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్లో గాలి ఒకటి పంచిపోతాలని. ఇప్పుడు ఆశ్చర్యం ఉంది, నీ చావు పుట్టుకలు కూడా అంత నార్మల్గా జరుగుతూ ఉంటాయి. ఈ చావు పుట్టుకలకి లేని స్థితి, దేనికైతే చావుడేదో ఆ వస్తువుని పొందటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి, అది డెస్టినేషను. ఆ డెస్టినేషన్ నీ గోల్ని మటుకు నువ్వు మిస్ అవ్వద్దు. అంటే నీ దేహ సౌందర్యాన్ని, దేహానికి ఉన్న పొలాన్ని చూసి నువ్వు పొంగిపోకు, హృదయ సౌందర్యాన్ని పెంచుకో. ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్. నాకు ఎప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, సిరిడిలో నాకు బాబా ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చినప్పుడు ఆ సౌందర్యానికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ సౌందర్యం ఎంతవరకు ఏ మనిషిలోనూ నేను చూడలేదు, అది నాకు ఆశ్చర్యం. ఆయన నాకు దర్శనం ఇవ్వడం కూడా ఎవరో పుస్తకాలు ఏమి రాశారు వదిలేయండి, నాకు మట్టుగా ఆయన హనుమానగానే దర్శనం ఇచ్చారు. ఏంటి అయ్యా నువ్వు కనిపించమంటే ఆయన వచ్చాడేంటి, ఏ పిలవని పేరంటం కింద, నేను నిన్ను కనిపించమన్నాను కానీ ఆయన కనిపించబడి ఆయన వచ్చాడంటే నేను మూల విరాట్ అని, ఊరేగటానికే పనికి వస్తున్నాను, మూల విరాట్ ఆయన అసలు ఆయన అన్నాడు బాబు. అంటే రూపాన్ని చూసి ఆయన వేరు, నేను వేరే నువ్వు అనుకుంటున్నావు, నా మూల విరాట్ ఆయన, అందులోంచి నేను వచ్చాను. పైగా ఆ సౌందర్యం ఆశ్చర్యం. మామూలు ఆంజనేయ స్వామి అంటే మనం కోతి అనుకుంటాం, కానీ ఆ సౌందర్యం ఆశ్చర్యం. ఓ ఇంటికి కదా వాల్మీకి దీనికి సుందరకాండ అని పేరు పెట్టాడు ఆంజనేయ స్వామి కాదని. హనుమాన్ రాముడి పేరు చెప్పడానికి ఘనకార్యాలు చేశాడు, మనం ఘనకార్యాలు చేయడానికి మంచి పనులు చేసేయడానికి హనుమాన్ నామం మనకు చాలండి. మనకు హనుమంతుడి నామే సరిపోతుంది మనకి అని బాబా చెప్పారు. ఈరోజున మనం చాలా నిండుగా జరిగింది ఈ కార్యక్రమం. బాబా అనుగ్రహం మీ మీద మీకు అందరికీ ఉండాలని, బాబా అనుగ్రహం మీ అందరికీ ఉంటుందని, బాబా అనుగ్రహం మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని రక్షించి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాను, నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఆయన అనుగ్రహం మీకు ఉండే ఉంటుంది కూడా. బాబా 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 అని స్మరించిన వాళ్ళు ఆ నామం వేస్ట్ అవ్వదు, ఏదో రకంగా మీకు అది ఉపకారం చేసి పెడుతుంది, భౌతికంగానూ ఆధ్యాత్మికంగా కూడాను. బాబా సాంప్రదాయాలకు విలువ ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఏదైనా తింటున్న ఒక వస్తువు ఆ వస్తువు నీ చేతులు పుచ్చుకుని మళ్ళీ ఆయన తినేసేవాడు. అది ఎందుకని కూడా అనుకునేవారు అక్కడ. ఆయన మడికి కూడా పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు, కానీ అన్నం తినేటప్పుడు మటుకి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కునేవారు. మామూలుగా పెద్ద ఆచారము మడి ఆయనకి ఏమి లేదు, కానీ భోజనానికి వెళ్ళి ముందు మటుక చేతులు కాళ్ళు మటుకి శుభ్రంగా వాష్ చేసుకునేవారు. మామూలుగా ఇంకా మడి ఆచారం ఇది ఏమి లేదు, నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండను ఇలా ప్రసాదాలు వేసి వేయటం. ఎంతంత పొడుగు గరిట్లు, వీడు తగులుతాడేమో నా తీర్థం వేయటానికి, ఎంతంత పొడుగు గరిట్లు అంటే అక్కడ గాలి వీడికి తగలకూడదు, తగిలితే మళ్ళీ స్నానం చేయాలట. బాబా గదేమి లేదు, ఆ గరిట్లు ప్రత్యేకంగా చేయించుకోవటం ఆ భక్తుడు గాలి వీడికి తగలకుండా ఉండటం కోసం. ఇంక నువ్వాన ఏం ప్రేమిస్తావయ్యా, ఆడి గాలి తగిలితే నువ్వు మూడు సార్లు స్నానం చేయాలని నువ్వు అనుకుంటా అంటే ఇంకా వాడు నువ్వేం ప్రేమిస్తావు, వాడిని ఏం తరింపజేస్తాం. ఆ భక్తుడి మీద ప్రేమ బాబా ఎలా ఉండదంటే నువ్వు తినేది ఆ నోట్లో పెట్టుకున్నవాడు, ఆయన తినేది అవసరమైతే నీకు ఇచ్చేవాడు, నీ చేతికి ఇచ్చేవాడు. అది ఆప్యాయత గుర్తు. బాబా సిద్ధాంతం ట్యాప్ ద రిచ్ ప్యాక్ ద పూర్ అంటే ఆయనకి అకౌంట్ ఉండేది కాదు బ్యాంకులని, ఇలా టేబుల్ మీద కూర్చోవడం కానీ టేబుల్ బ్యాంక్ ఆయనకి. ఎవడైతే బాగా ధనవంతులు ఇస్తే డబ్బు అలా పుచ్చుకున్నాడో, ఆర్థికంగా ఎవడైతే ఇబ్బంది పడుతున్నాడో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేవాడు. సాయంత్రానికి నిద్రపోయే టైంకి ఏమి ఉండేది కాదు. ఎవరు అజిత్తోడు బాధపడుతున్నారో, ఎవరు ఆకలితోడు బాధపడుతున్నారో బాబాకి తెలిసేది. ఇప్పుడు మనం అజిత్తోడు బాధపడే వాళ్ళకి పెడతాం, కానీ 4 రూపాయలు ఆకలితోడు బాధపడే వాళ్ళకి పెట్టాం. ఎందుకంటే మనం చేసేది దేవుని అనుగ్రహానికి, దేవుని అనుగ్రహాన్ని పొందడం కోసం మనం చేసే పనులు కదా. లోకంలో గొప్పలకి గొప్పలు పొందడం కోసం మనం ఈ పనులు చేస్తున్నాం. ఇక్కడ బాబా దర్శనం చేసుకోవడానికి ఒక పెద్ద ఆలయం కట్టారు, ఆయన రూపాన్ని ధ్యానం చేసుకోవడానికి, ఆయన నామాన స్మరించుకోవడానికి. మీరు దైవీ సంపదను పెంచుకోవచ్చు, ఆయన రూపాన్ని ధ్యానం చేసుకుని ఆయన నామాన స్మరించుకుని దైవీ సంపద పెంచుకోవచ్చు. దైవీ సంపద లేకుండా మన మనస్సు సూక్ష్మం అవ్వదు, మన బుద్ధి సూక్ష్మం అవ్వదు. దైవీ సంపద లేకపోతే, దైవానుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేము. దైవానుగ్రహం లేకుండా మనం దైవాన్ని స్మరించలేము. దైవానుగ్రహం లేదనుకున్నప్పుడు కూడా మీకు దైవానుగ్రహం ఉంది, కానీ గుర్తించలేకపోతున్నాం. దైవం యొక్క అనుగ్రహం మనకు లేకపోతే దైవాన్ని కూడా మనం స్మరించలేము. ఆయన దైవాల్లో ఆయన స్మరిస్తున్నాం, ఆయన అనుగ్రహం వల్ల ఆయన స్మరిస్తున్నాం. అలా చేసేదంతా ఆయనే, కానీ అనవసరంగా నేను తెచ్చిపెట్టుకుంటున్నాను. నేను ధ్యానం చేస్తున్నాను, నేను జపం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను, కానీ ఆయన అనుగ్రహంలో నేను ధ్యానం చేయగలుగుతున్నాను, ఆయన అనుగ్రహంలో నేను జపం చేయగలుగుతున్నాను కూడా మనకు తెలియటం లేదు. అవసరం లేకుండా ఈ నేను ఎక్కువ మన జీవితంలో ఈ నేను ఎంటర్ఫీర్ అవ్వకూడదు. అనుగ్రహం ఎప్పుడు ఉంది, అది మనం గుర్తించలేక లేదు లేదు అనుకుంటున్నాం. అంటే బాబా రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, బాబా నామాన్ని స్మరించుకోవటం వల్ల మనం పవిత్రులు అవుతాం. మన మనస్సు బుద్ధి, మన మనస్సు శుద్ధి అవుతుంది. మనకి దేహబుద్ధి నశించి శివబుద్ధి కలుగుతుంది. అమృతత్వం పొందుతాం, అమృత స్థితిని పొందుతాం. అంటే బాబా చెప్పేది ఏంటంటే నీకు 2 చేతులు ఉన్నాయి, 2 చేతులతో 1 చేతితో శ్రద్ధను పట్టుకో, 2 చేతితో సహనాన్ని పట్టుకో, నువ్వు గమ్యానికి చేరిపోతావు. ఆ 2 అట్లు నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు అనుకూలమైన రోజులు వచ్చినా అనుకూలమైన రోజులు రాకపోయినా 1 చేతితో శ్రద్ధను పట్టుకుని 2 చేతితో సహనాన్ని పట్టుకో. ఏముంది బాబా అన్నారు, ఏమింది అయ్యా, కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అంటున్నారు, ఏముంది యుగం కాలం ఎప్పుడే నీ మనసులో ఉన్న యుగాలన్నీ. త్రేతాయుగం కలియుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అంటున్నారు, ఈ యుగాలన్నీ కాలం ఎప్పుడు ఒకలాగా ఉంది. ఈ త్రేతాయుగం అనే కలియుగం అనే ద్వాపరయుగం అని నీ మనసులో ఉన్న గొడవలు అని, ఆ యుగ ప్రభావం ఏంటంటే నీ మనసులో ఉంది కానీ కాలం మామూలుగానే ఉంది. మనసులో బాగు చేసుకుంటే, నీ మనసు పవిత్రమైతే, నీ బుద్ధి శుద్ధి అయితే ఈ కలియుగంలో కూడా నీ కృతయుగంలో ఉన్నట్టే ఉంటుంది. ఒకవేళ నీ భగవంతుని నరకానికి పంపించిన వైకుంఠంలో ఉన్నట్టే ఉంటుంది. నీ బుద్ధి బాగుపడితే ఒకవేళ నరకానికి వెళ్ళిన నరకం కూడా నీ గురించి వైకుంఠం కింద వారిపోతుంది. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి ఓం శ్రీ సాయిరామ్. అది ఆయన మహామంత్రం. ఒకవేళ అదంతా మీరు అనుకోలేరు అనుకోండి, సాయి 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 అని రెండు అక్షరాలు చాలు. ఓం శ్రీ సాయిరామ్ మహామంత్రం. అక్కడ అంతా మీరు అనుకోలేరు అనుకోండి, ఆ ప్రాణం పోయే టైంలో సాయి 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 అని రెండు అక్షరాలైనా సరిపోదు. ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి.